ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ, மகாசரஸ்வத்யை நமஹ, சிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நமஹ. ஸ்ரீ விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூஹ் த்ரிதிவதோப்யுச்சை ரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை சேவ்யதே சா காசீ திரிபுராரி ராஜநகரி பாயாதபாய ஜகத் ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்த கந்தம் ஹதபாப பிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபஜ்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாத்யா விஷ்ணோ ஜிஷ்ணாதிஸ்வர பூஜித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் தத்வாக் பவானி ந புனர் பவானி அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார் தேவி சுரேஸ்வரி பகவதி கங்கே திரிபுவனதா தரணே சங்கரமௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகளே டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நப்தாரம் சக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம் நாராயண சமாரம்பாம் வியாசசங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பரம் அஜ்ஞானாம் ஜ்ஞானவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஸ்ரீ 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 பாரதீ தீர்த்த மகாஸ்வாமி வாரிக்கு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ சுவாமி வாரி யொக்க சரண பத்மமலகு நமஸ்கரிஸ்து பதவ ரோஜு காசிகண்ட பிரவச்சனம் பிராரம்பிச்சுக்கிட்டு உண்ணோம். பரம பவித்திரமைனட்டுவண்டி முக்தி க்ஷேத்திரமைன வாரணாசிலோ அக்னி முதலைனட்டுவண்டி வாழ்ந்தரூ கூட தபஸ்ஸு చేసి స్వయంగా வாழ பேருதோ லிங்கములను ప్రతిష్ట చేసి వాటిని అర్చించి విశ్వనాథుని యొక్క అనుగ్రహానికి పాత్రులై దిక్పాలకత్వ పదవుల్ని పొందినట్లుగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అలాగే చంద్రుడు బుధుడు వీరు కూడా వారణాసిలో తపస్సు చేసి గ్రహాధిపత్యాలను పొందారు. చంద్రుడు గ్రహాలలో ఒకడు, అలాగే బుధుడు కూడా గ్రహాలలో ఒకడు. ఈ మన ఏడు వారములు కూడా ఏడు గ్రహాలండి. ఆదివారం సూర్యుడు, భానువారం సూర్యుడికి సంబంధించింది, సోమవారం చంద్రుడికి సంబంధించింది. ఈ ఏడు వారాలు గుర్తుంటే ఏడు గ్రహాలు మనకు గుర్తుంటాయి. మంగళవారం కుజుడు అనండి, అంగారకుడు అనండి, ఆయనకు సంబంధించినటువంటి వారం. అలాగే బుధవారం బుధుడికి సంబంధించింది, చంద్రుని కుమారుడు. గురువారం బృహస్పతికి సంబంధించిన వారం. శుక్రవారం ఆయన కూడా గ్రహాలలో ఒకడు, గ్రహాది ఒక లోకానికి అధిపతి, గ్రహాలలో గ్రహరాజు ఆయన కూడా. తర్వాత శుక్రుడు, ఆయన కూడా గ్రహాలలో ఒకడు, 7 గ్రహాలలో వాళ్ళు వస్తారు. తర్వాత శనైశ్చరుడు, ఆయన కూడా గ్రహాలలో. ఆ తర్వాత రాక్షసులైనటువంటి వాళ్ళు అమృతపానం చేసిన కారణంగా విష్ణుమూర్తి యొక్క చక్రం చేత వాళ్ళంతా కూడా శిరఛేదనం చేయబడి రాహుకేతువులుగా వాళ్ళు కూడా గ్రహాలలో చేరి మొత్తం 9 గ్రహాలు. ఈ 7 పేర్లతో 7 లోకాలు ఉన్నాయి. అలా తర్వాత వీళ్ళందరూ కూడానే ఈ పేర్లతో వారములు కూడా మనకు ఏర్పడినాయి. ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ గ్రహాల పేరుతో ఏర్పడినాయి. వీళ్ళందరూ కూడా కాశీలో తపస్సు చేసి ఈ గ్రహాధిపత్యములను పొందారు. నిన్నటి వరకు చంద్రుని గురించి, అలాగే బుధుణ్ణి గురించి చెప్పుకున్నాం, సూర్యుని గురించి ముందుగానే ఇవరి గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు శుక్రాచార్య, ఈయన చాలా మహానుభావుడు, భృగువంశంలో జన్మించినవాడు, సామాన్యుడు కాదు ఆయన, పరమశివభక్తుడు ఈయన. ఈయన రాక్షస గురువు, అందులో రాక్షసులందరికీ గురువు, చాలా గొప్ప మహానుభావుడు. ఆయన చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన అసలు ఎవరు, ఏ రకంగా విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు, ఆయన యొక్క మృత సంజీవిని విద్యను ఏ రకంగా పొందాడు, ఈ విషయాలన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒక 2 రోజుల్లో ఈ మొదటి భాగం అయిపోతుందండి. ఇది 25 అధ్యాయాలు, బహుశా 2 రోజుల్లో, 3 రోజుల్లోపు. ఇక అక్కడి నుంచి ఇప్పుడు మనకు అగస్త్య మహర్షి లోపాముద్రతో కాశీని విడిచి శ్రీశైల ప్రాంతానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఈ లోపాముద్ర అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సాయుధ్యముక్తి అనేది వారాణసిలోనే వస్తుంది అనడానికి శివశర్మ ఉపాఖ్యానం చెప్పడం ప్రారంభించారు. ఇంకా బహుశా 2-3 రోజుల్లో శివశర్మ వైకుంఠానికి చేరుకుంటాడు. ఆ తర్వాతనే మళ్ళీ భూలోకానికి రాజుగా జన్మిస్తాడు, మళ్ళీ కాశీకి చేరుకుంటాడు, ముక్తిని పొందుతాడు లింగ ప్రతిష్ఠ చేసి. ఇక ఇది అయిపోయిన తర్వాత కుమారస్వామిని కలుసుకుంటారు అగస్త్య మహర్షి లోపం. ఇక అక్కడి నుంచి అసలు కాశీని గురించిన మహిమంతా అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. కుమారస్వామి కాశీని గురించి చెప్పాలంటే మామూలుగా ఎవరికి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక పరమేశ్వరుడికి మాత్రమే కాశీ యొక్క విశిష్టత సంపూర్ణంగా తెలిసినవాడు ఆయన. ఆయన పార్వతికి వివరించాడు ఈ విషయాలన్నీ కూడా. అప్పుడు ఒడిలో కూర్చొని కుమారస్వామి విన్నాడు. ఈయన అసలే కాశీని విడిచిపెట్టి ఆ విరహ బాధంతో బాధపడుతూ ఉంటే ఆ కాశీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అగస్త్య మహర్షికి కుమారస్వామి చెబుతాడు. కొల్హాపుర లక్ష్మి పంపితే ఇక్కడికి వస్తున్నాడు అగస్త్య మహర్షి. ఆమె యొక్క ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి కుమారస్వామిని కలుసుకోవడానికి వస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకా కాలభైరవుడు, దండపాణి, గంగ వీళ్ళ ఆవిర్భావాలు, బిందుమాధవుడు ఇంకా వాళ్ళ విషయాలన్నీ కూడా, ప్రమాణికర్ణిక, ఈ పంచనద తీర్థాలు ఏమిటి అవన్నీ అప్పటి నుంచి వస్తుంటాయి మనం. గణములు అడుగుతూ ఉన్నారు, ఇది నైనా ఇది శుక్రలోకం, దానవులకు దైత్యులకు గురు అయినటువంటి కవి, ఆయన పేరు కవి, ఆయన ఇక్కడ ఉంటూ ఉంటాడు, ద్రష్ట అన్నమాట. కవి కవి అంటే అన్ని విషయాలు త్రికాలములకు సంబంధించిన విషయములను దర్శించగలిగిన వాడిని కవి అంటాం. అందుకే కవులందరినీ కూడా కవి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. దానవులకు దైత్యులకు అంటే దక్ష ప్రజాపతి కుమార్తెల్లో దితి ఉన్నది, ధను అనే ఆమె కూడా ఉంది. ధనువుకు సంబంధించిన వాళ్ళు కశ్యపుని వల్లనేమో దానవులు అవుతారు, దితికి సంబంధించిన వాళ్ళు దైత్యులు అవుతారు. వీళ్ళంతా రాక్షసులే, తేడా అది అన్నమాట. మా తల్లి వేరు. దానవులు దైత్య గురువు ఆయన. ఈ రెల్లుగడ్డి ధూమం వేసి ఆ పొగని పీలుస్తూ 1000 సంవత్సరాలు చాలా దుర్భరమైనటువంటి తపస్సు చేశాడు పరమేశ్వరుని గురించి చేసి మృత సంజీవిని విద్యను పొందాడు ఇతడు. వారాణసిలో తపస్సు చేసి పరమేశ్వరుని నుండి మృత సంజీవిని విద్యను పొందాడు. ఈ విద్య ఎవరికీ తెలియదు, బృహస్పతికి కూడా తెలియదు. ఇది ఒక్క పరమేశ్వరుడికి తెలుసు, మృత్యుంజయుడైన పరమేశ్వరుడికి, పార్వతికి తెలుసు, కుమారస్వామికి తెలుసు, గణపతికి తెలుసు. ఈ నలుగురికి తప్ప ఈ మృత సంజీవిని విద్య ఇంకా ఎవ్వరికీ తెలియదు, బ్రహ్మాదులకు కూడా ఎవ్వరికీ తెలియదు అన్నమాట. ఆచక్షతామిదం దేవో యదీ ప్రీతిర్మయి ప్రభు. మా ఎందుగనక మీకు గనక ఏమాత్రమైనా ప్రేమ గనక ఉన్నట్లయితే మాకు ఆ కథ వివరించవలసిందని చెప్పి శివశర్మ అడుగుతున్నాడు వైకుంఠానికి విమానంలో వెళుతూ. అప్పుడు ఆ గణములు చెబుతున్నారు. ఈ కథ యొక్క ఫలశ్రుతిని ముందే చెబుతున్నారండి, ఈ అధ్యాయ శ్రుతిని. యాం శ్రుత్వా అపమృత్యుభ్యో హియంతే శ్రద్ధయాయుతాః భూతప్రేత పిశాచేభ్యో న భయం చాపి జాయతే. ఈ శుక్రాచార్య యొక్క ఈ కథ కనుక విన్నట్లయితే అపమృత్యు భయాలు ఉండవు. ఆయన మృత్యు మృత సంజీవిని పొందాడు కదా ఆయన. ఈ కథ కనుక చదివితే అపమృత్యు భయాలు ఉండవు, భూతప్రేత పిశాచముల యొక్క భయం కూడా ఇతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కలగవు. ఈ అధ్యాయ శ్రవణం వల్ల వచ్చే ఫలితం అది అని చెప్పి. ఒకప్పుడు అంధకాసురుడికినూ పరమేశ్వరుడికి గణాలకు యుద్ధం జరుగుతూ ఉన్నది. అంధకాసురుడికినూ ఆయనకు ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వజ్రవ్యూహం పన్నాడు పరమేశ్వరుడు, వీళ్ళందరూ కూడా. ఆయనేమో గిరివ్యూహం పన్నాడు, ఆయన అంధకుడు. చాలా భయంకరంగా యుద్ధం జరుగుతున్నది. ఈ రెండు కూడా అటువంటి సందర్భంలో అంధకుడు చాలా భయంకరంగా యుద్ధం జరుగుతున్నది, చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో రాక్షస వీరులు చాలామంది మరణిస్తూ ఉన్నారు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అంధకుడు. అంటున్నాడండి, భగవన్ త్వాం ఉపాశ్రిత్య వయం దేవాశ్చ సానుగాన్ మన్యామహే తృణైస్తుల్యాన్ రుద్రోపేద ఉపేంద్రాదిగానపి. నిన్ను మేము గురువుగా చేసుకొని మిమ్మల్ని సేవిస్తూ మేము రుద్రుణ్ణి కానీ విష్ణువుని కానీ ఇంద్రుణ్ణి కానీ ఎవరిని మేము లెక్క చేయటం లేదు. వాళ్ళందరూ కూడా మాకు ఎలా ఉన్నారా అంటే మమ్మల్ని చూచి వాళ్ళందరూ కూడా మీ మూలకంగా సింహముల వలన కుంజరములు ఏనుగులు భయపడ్డట్లుగా, గరుడిని చూచి నాగములు భయపడినట్లుగా వాళ్ళందరూ మమ్మల్ని చూచి భయపడుతున్నారు. ఇదంతా మీ యొక్క అనుగ్రహ విశేషం. ఇదంతా కూడా మాకి వజ్రవ్యూహాన్ని పన్నాడు ఆయన. ఆ పరమేశ్వరుని యొక్క సంబంధించిన ప్రమదగణాలన్నీ, అది చాలా భయంకరమైనటువంటి వ్యూహం. మా రాక్షసులందరూ కూడా చిన్నగా ప్రమదులందరినీ కూడా తొలగించుకుంటూ వెళ్ళి ఆ వ్యూహంలో ప్రవేశించారు. మరి ఈ సందర్భంలో మేము శరణు కోరుతూ ఉన్నాం. స్థిత్వా చరామ నిశంకా బ్రాహ్మణ బ్రాహ్మణేంద్రు మహాహవే అంత ఆప్తభావేన నవయం పాదౌ తవ సుఖప్రదౌ. మేము మిమ్మల్ని నిర్భయంగా మీ యొక్క అనుగ్రహం చేత మీ పాదములను స్పృశించి మేము సుఖంగా హాయిగా ఉంటూ ఉన్నాం. మా పిల్లలు మా కుమారులు అందరం కలిసి మిమ్మల్ని రాత్రింబవళ్ళు సేవిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు రక్షించాలి, మిమ్మల్ని మేము శరణు పొందుతున్నాం. ఆ పరమేశ్వరుడు ప్రమదగణాల నుండి మమ్మల్ని రక్షించాలి. మన వాళ్ళలో పెద్ద పెద్ద రాక్షసులు హుండు తుహండు కుజంబుడు జంభాసురుడు పాకాసురుడు కార్తస్వనుడు విపాకేశ్వరుడు వీళ్ళందరూ కూడానే ఇప్పటికే మరణించారు. చంద్రదమనుడు శూరుడు శూర అమర విదారణుడు వీళ్ళందరూ కూడా పరాక్రమవంతులైనటువంటి మృత్యు సమానులైనటువంటి ప్రమదగణుల చేతిలో వీళ్ళందరూ కూడా మృతి చెందారు. అంతా కూడా చాలామంది మన వాళ్ళందరూ పతితులైపోయినారు. ద్రావిడుల చేత మంచి గంధపు వృక్షములు నరకబడినట్లుగా వీళ్ళంతా కూడా నరకబడ్డారు. మీరు ఇదివరకు కణధూమం అంటే తృణం కానీ రెల్లుగడ్డి కానీ వాటి వచ్చే పొగని ఆ పొగను మాత్రమే పీలుస్తూ 1000 సంవత్సరాలు మీరు తపస్సు చేశారు కదా, మృత సంజీవిని విద్యను పొందారు కదా. ఇప్పుడు దానికి సమయం వచ్చింది, ఆ మృత సంజీవిని విద్యని ఉపయోగించడానికి ఇప్పుడు సమయం వచ్చింది స్వామి. ప్రమద గణములు చేత మరణించినటువంటి మా వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీరు బ్రతికించండి అని ప్రార్థించారు. అప్పుడు శుక్రాచార్యులు ఆ శిష్యుడైనటువంటి అంధకాసురుని యొక్క మాటలు విని ఆ భృగువంశ సంజాతుడైనటువంటి శుక్రుడు చిరునవ్వు నవ్వి, ఆయన మీ కొరకేరా ఈ మృత సంజీవుని విద్య నేను సంపాదించింది, నువ్వు చెప్పిందంతా నిజమే, అసలు విద్యోపార్జనే ఇది రాక్షసుల యొక్క క్షేమం కొరకే నేను సంపాదించాను, 1000 సంవత్సరములు కణధూమాన్ని త్రాగి ఆహారంగా తపస్సు చేశానయ్యా శివుణ్ణి కొరిచి, అందువల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతను నాకు ఈ విద్య ప్రాప్తించింది. ప్రమదర గణముల చేత వధింపబడినటువంటి మన వాళ్ళందరినీ కూడా నేను ఇప్పటికిప్పుడు జీవింపచేస్తాను వాళ్ళందరూ కూడా అని చెప్పి, వాళ్ళ ఏ విధమైనటువంటి గాయములు లేకుండా రోగములు లేకుండా నిద్రపోయి లేచినట్టుగా ఇప్పుడందరూ మేల్కొంటారు, మీరు ఒక్క క్షణంలో నువ్వు చూస్తావు అని చెప్పి ఆ శుక్రాచార్యుల గారు ఒక్కొక్కరి పేరు చెప్పి ఉద్దేశించి అమృత సంజీవిని విద్యను వరుసగా చదవడం ప్రారంభించాడు. ఒక్కొక్కసారి ఆవృత్తి చేస్తున్నాడు వరుసగా, ఆ మంత్రం చదవటం, ఇంకో పేరు చెప్పడం, మంత్రం చదవటం. వాడు కాస్త నిద్ర మేల్కొన్నట్లు మేల్కొంటున్నాడు. ఇట్లా మరణించినటువంటి రాక్షసులందరూ మళ్ళీ మేల్కొన్నారండి. వేదాయవ సదభ్యస్తా సమయేవా యథాంబుదా. ఎప్పుడో చిన్నతనంలో వేదం చదువుకుంటాం, మధ్యలో కాస్త మరుపు రావచ్చు, మళ్ళీ అభ్యాసం చేస్తే వేదములు గుర్తుకొస్తాయి. అదేవిధంగా ఎప్పుడో ఆయన మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు, దాన్ని మళ్ళీ ఆవూర్తి చేసి వాళ్ళందరినీ కూడా బ్రతికిస్తున్నాడండి ఆయన. ఆ రకంగా వర్షాకాలంలో మేఘాలు వర్షిస్తాయి, నీరు అయిపోతుంది, కొంతకాలం నీరు ఉండదు, మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ అది పుంజుకొని వర్షిస్తూ ఉంటాయి. అలా ఆయన ఈ మృత సంజీవిని విద్య చేత వాళ్ళందరినీ కూడా జీవితుల్ని చేశాడు. బ్రాహ్మణులకు మొదలైనటువంటి వాళ్లకు శ్రద్ధతో మనం దానం చేసినటువంటివి మహాపద వచ్చినప్పుడు మనకు కష్టంలో అవన్నీ సహకరిస్తాయి, మనం చేసినటువంటి దానములన్నీ కూడా. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈ మృత సంజీవిని విద్య చేత తుండ హుండ మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా చిన్నగా బ్రతుకుతూ ఉన్నారండి. శుక్రేణ ఉజ్జీవితాన్ దృష్ట్వా దానవాంతాన్ గణేశ్వరాః. శుక్రాచార్య చేత మరణించినటువంటి పెద్ద పెద్ద రాక్షసులందరూ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి పునరుజ్జీవితులైనారో ప్రమథ గణాల్లో అనుకుంటున్నారు, ఏమిటి ఇంకా మన పరిస్థితి ఏంటి, ఇది మనం వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పాలి, ఆయనేగా ఈ శుక్రాచార్యని నమ్మి మృత సంజీవిని విద్య ఇచ్చాడు, ఆ విద్యా ప్రభావం చేత మనం చంపిన వాళ్ళందరినీ ఈయన మళ్ళీ బ్రతికిస్తూ ఉన్నాడు, మనం ఈ పరమేశ్వరుడికి విషయాన్ని చెప్పాలి అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. ఆమరిషితో భార్గవ కర్మ దృష్ట్వా శిలాదపుత్రోపి అగమద్మహేశ్వరం. శిలాదపుత్రుడైన నందీశ్వరుడికి చాలా కోపం వచ్చింది, ప్రమథ గణములకు కూడా గణము గణాధిపతి ఆయన. ఆ మహానుభావుడు వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. జయ 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 అని జయనాదం పలికి ఆ పరమేశ్వరుడితో స్వచ్ఛమైనటువంటి బంగారం వలె స్వచ్ఛంగా నిర్మలమైన శరీరంతో కలిగినాడు. గణానాథులందరికీ కూడా గణన ఆ ఈశ్వరుడు ఆయన. ఆ దేవదేవుని దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారండి నందీశ్వరుడు చెబుతున్నాడు. తద్భార్గవేణ అద్యకృతం వృధా న సంజీవ్యతాన్ ఆజిమృతాన్ విపక్షాన్. యుద్ధంలో మరణించిన వాళ్ళందరినీ ఆ శుక్రాచార్యులు మళ్ళీ జీవింపజేస్తున్నారు, మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతున్నది, ఆ మృత సంజీవిని విద్యను మళ్ళీ మళ్ళీ ఆవూర్తి చేసి అందరినీ కూడా ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు చాలా తేలికగా. ఓ ప్రభు, ఆ తుహుండ హుండాదులందరూ కూడా మళ్ళీ బ్రతికారు, యమాలయానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారయ్యా విద్యాప్రభావం వల్ల. ఇది శశవు దైత్యవరాన్ నిరస్తాన్ సంజీవయేదత్ర పునఃపునస్థాన్. మేము చంపడం, ఆయనను బ్రతికించడం, మళ్ళీ చంపడం, బ్రతికించడం, ఇంకా మన ప్రమథ గణాలకు ఇంకా జయం ఎలా కలుగుతుంది, ఇంకా మాది మా పరిస్థితి ఏమిటి ఇట గనక జరిగేట్లయితే. జయకుతో నోభవిత మహేశ గణేశ్వరాణం కుతయేవ శాంతి. మనకు జయం ఎలా కలుగుతుంది, ఇక మనకు శాంతి ఏముంది, ఆ శుక్రాచార్యుడు ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అని చెప్పేటప్పటికీ ఆ ప్రమథ గణములకు నాథుడైనటువంటి ఆ నంది యొక్క మాటలు విని సర్వప్రమథ గణేశ్వరుడై గణేశ్వరులకు గణేశ్వరుడైనటువంటి ఆ మహానుభావుడు చిరునవ్వు నవ్వుతూ నందిన్ ప్రయాహి త్వరిత అతిమాత్రం ద్విజేంద్ర వర్యం దితి నందనానం మధ్యాత్ సముద్రుత్య తదానయ ఆసు సేనో యథా లావకమండజాతం. ఒక గద్ద ఓ చిన్న పిట్టని ఎత్తుకొని తీసుకొని వచ్చినట్లు రాక్షసుల మధ్యలో రక్షింపబడుతూ ఉన్న ఆ శుక్రాచార్యుని అమాంతం పట్టుకొని ముందు నా దగ్గరికి తీసుకురా అన్నాడు నందీశ్వరుడికి ఆజ్ఞాపించాడు. సయేవ ముక్తో వృషభధ్వజేన ననాద నందో నంది వృషసింహనాద. ఒక మహా ఆబోతు రంకె వేసినట్లు గర్జించాడు, సింహంలాగా గర్జించుకుంటూ వెళ్ళిపోయినాడు నందీశ్వరుడు. చాలా వేగంగా వెళ్ళాడు, సేన మధ్యంలోనికి వెళ్ళిపోయినాడు. భార్గవుడు శుక్రాచార్య రాక్షసులందరి చేత రక్షింపబడుతూ ఉన్నాడు. ఆ రాక్షసుల పాశములు మొదలైనటువంటి వృక్షములు రాళ్ళు కొండలు రకరకాల ఆయుధాలతో రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్షోభింపజేసేసి బలవంతుడైనటువంటి ఆ నందీశ్వరుడు శరభ మృగము, అది 8 కాళ్ల మృగం, సింహం కంటే కూడా చాలా గొప్పది, గజమును పట్టుకున్నట్లుగా అలా పట్టుకుని ఆ శుక్రాచార్యుని అమాంతంగా బయలుదేరి వచ్చేసేస్తున్నాడు. ఆ శుక్రాచార్యకి పాపమే వస్త్రాలు జారిపోతున్నాయి, నగలన్నీ జారిపోయినాయి, జుట్టంతా జారిపోతున్నది, ముడంతా ఊడిపోయింది. బలవంతుడైన ఆ నంది శుక్రాచార్యని పట్టుకొని తీసుకొని వస్తున్నాడండి.
ఆజ సురారయ సింహరవాన్ సృజంత దంభోళిశుల.
సరే వాళ్ళు రకరకాల ఆయుధాలతో, వజ్రాలు మగైరా వగైరా ఒక రకరకాల ఆయుధాలతో, చక్రాలతో, శక్తులతో, రాళ్లతో, వాటితో, వృక్షాలతో నందీశ్వరుడి మీద వచ్చి పడ్డారు. వాళ్ళందరూ కూడానే ఒక ప్రళయకాలంలో వర్షంలాగానే ఆ రాక్షసేంద్రులందరూ కూడా నందీశ్వరుడి పైకి వచ్చారు. తం భార్గవం ప్రాప్త్య గణాధిరాజో ముఖాగ్నినా శస్త్రశతాని దగ్ధ్వా. శుక్రాచార్యమో చేతుల్లో ఉంచుకున్నాడు, నోటిలో నుంచి అగ్నిజ్వాలలు విరజమ్మి వాళ్ళ ఆయుధాలన్నిటినీ నాశనం చేశాడు. ఎంతమందో రాక్షసులను సంహరించేశాడు తన యొక్క ముఖద్వారము నుండి ప్రళయాగ్నులు విరజిమ్మి. ఆయాత్ ప్రబుద్ధేశ్వర దేవయుద్ధే భవస్య పార్శ్వే వ్యసితారి సైన్య. సైన్యానంతా కూడా బాధ పెట్టి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేసాడు. అయం స శుక్రో భగవాన్ ఇదం నివేదయామా స భవాయ శీఘ్రం. ఇదిగో మీరు తెమ్మన్నారు, శుక్రాచార్యని తీసుకొని వచ్చాను అని విజ్ఞాపించాడు. జగాహ శుక్రం సచ దేవదేవో యథోపహారం సుచినా ప్రదత్తం. చక్కగా పవిత్రంగా ఆచారంతో, చక్కగా పవిత్రమైన హృదయంతో, పవిత్రంగా శుద్ధంగా చేసినటువంటి నైవేద్యాన్ని ఎలా స్వీకరిస్తారో శుక్రాచార్యుని కాస్తాని అలా మింగేసిచ్చాడండి ఆయన. కాస్త పరమేశ్వరుడు మింగేసేసాడు. అంటే నైవేద్యం శుచిగా ఇవ్వాలి, పవిత్రమైన హృదయంతో ఇవ్వాలన్నమాట. పవిత్రమైన హృదయంతో ఇస్తే ఆయన తప్పనిసరిగా స్వీకరిస్తాడనమాట. గొడగూచి అని చెప్పి ఒక శివభక్తురాలు ఉన్నది, చిన్న అమ్మాయి. తల్లిదండ్రులు వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఒక ఆచారం ఉన్నది, ఆ శివాలయానికి వెళ్ళి శివుడికి పాలు నివేదన పెట్టడం ఇంట్లో బాగా పాడి ఉన్నది. ఈ అమ్మాయి కూడానే రోజు ఈ పని మాత్రం తప్పకుండా చేయమని చెప్పి వెళ్ళారు. వెళ్ళి చిన్నగా రోజు కూడానే మొట్టమొదటి రోజే వెళ్ళింది శివాలయానికి, పాలు పెట్టి నివేదన చేసి తాగమన్నది. ఆయన తాగల ఈ అమ్మాయి అమాయకురాలు. మా ఇంటికి మా అమ్మ నాన్న వచ్చి ఏమంటారో, స్వామికి సమర్పించమన్నారు ఆయన తాగట్లేదని చెప్పి చాలా బాధపడి చివరికి తల పగలగొట్టుకొని ఎంత గొడవ చేసిందో చెప్పడను, తాగుతావా తావా లేకపోతే నేను నీ పాదాల ముందు ఇక్కడే తెస్తాను. అంత నిర్మలమైన హృదయంతో భక్తిభావంతో ప్రార్థించేటప్పటికి అప్పటికప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అమ్మాయిని రక్షించాడు. అందువల్ల నిర్మలమైన భక్తి పవిత్రత ఉంటే తప్పనిసరిగా మనం ఇచ్చే నైవేద్యాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు పాలేవంటే పాలెక్కడున్నాయి, నివేదన పెట్టాం. నివేదన పెడితే ఆయన తాగేశాడు. నేను రోజు వెళ్ళి నివేదన పెడుతుంటే మేము తాగట్లా, ఇవాళ మీకు తాగటం ఏంటి అని ఆ పిల్లని వాళ్ళు కేకలు పెట్టారు. నమ్మనమని చెప్పి నిజం రుజువు చేస్తానని చెప్పి తీసుకొని వచ్చింది. బసవపురాణంలో ఈ కథ ఉంది. అందువల్లనే పవిత్రమైనటువంటి భక్తితో హృదయంతో మనం నివేదన చేస్తే స్వామి తింటాడు, లేకపోతే మనం నివేదన అక్కడే ఉంటే మనం తర్వాత తింటాము. నకించిదుత్వా సహి భోభూత గోప్త చుక్షేపవక్త్రే ఫలవత్ కవీంద్రం. ఒక ద్రాక్ష పండు మింగినట్లు మింగేశాడండి, ఏమి మాట్లాడని కూడా మాట్లాడాల పరమేశ్వరుడు. హాహార వయస్థైరసురై సమస్తై రుచైర్ విముక్తో హా హా హాయతి భూ. ఆహార వాళ్ళంతటా నిండిపోయినాయి. ఎప్పుడైతే ఈ శుక్రాచార్యగాస్తా పార్వతీపతి చేత హరింపబడ్డాడో ఇంకా వాళ్లకు రాక్షసులకు ఇంకా జయమునందు విశ్వాసం కాస్తా సన్నగిల్లిపోయింది, ఇంకా లాభం లేదు, ఇక మనం పరాజయమే అనుకున్నారు. భుజంగైర్విహీన గోవృషాశ్చ భృంగై హస్తై. కొమ్ములు లేకపోతే, తుండం లేకపోతే ఏనుగు ఏమిటండి బలం? అట్లా తుండం లేని ఏనుగుల వాళ్ళు అయినారు, వంటి వాళ్ళు అయినారు. అలాగే కొమ్ములు లేని గోవులను ఎద్దుల వంటి వాళ్ళు అయిన వాళ్ళు, కొమ్ములు ప్రధానం వాళ్ళకి. శరీరహి ప్రాణులకు ఏమిటి ప్రధానం? శరీరం. శరీరం లేకపోతే ప్రాణి ఏముంటాడు? ఆ జీవుడు వెళ్ళిపోతాడు. ఆ ప్రాణం లే శరీరహీనులైన జీవ సంఘాలలాగా తయారైనారు. వేదం చదువుకోకపోతే వాడేం బ్రాహ్మణు అనిపించుకుంటాడు? వేదాధ్యయనం లేనటువంటి బ్రాహ్మణులాగా తయారయ్యారు. అంటే శక్తి ఉండదు వాళ్ళ దగ్గర, ఎన్ని శాపాలు ఇచ్చినా ఫలించవు, ఆ శక్తి ఉంటే ఫలిస్తుంది. నిరుద్యమా సత్వగుణ. ఏది మనం ఏ పని చెయ్యకుండా కూర్చుంటే మన శాంతంగా ఏ పనులు నెరవేరు. అదేవిధంగా వాళ్ళ పని అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉండిపోయినారు. ప్రాణిగణమంతా కూడానే పత్యావిహీనశ్చ. భర్త లేకపోతే స్త్రీ ఎలాగో అలా తయారైపోయినారు, పాపం అనాథలైపోయినారు. బాణాలకు పక్కన రెక్కల్లాగా ఉంటాయండి, అవి లేకపోతే స్పీడ్గా వెళ్ళి అవతల వాడిని లక్ష్యాన్ని ఛేదించలేవు. ఆ రెక్కలు లేనటువంటి బాణాలాగా అయిపోయినారు. పుణ్యం కనుక క్షీణిస్తే ఆయుర్దాయం ఎలా పోతుందో అలాంటి పరిస్థితిలో ఉండిపోయినారు వాళ్ళందరూ కూడా. వేదాలు బాగా చదువుతారు, నడవడి సరిగా ఉండదు, శీలం లేని. ఎందుకు అధ్యయనం, వేదాధ్యయనం? అట్లా తయారైనారు. అట్లా వాళ్ళ రాక్షసుల పరిస్థితి అంత హీనమైపోయింది. అని ఈ రకంగా రకరకాలుగా విశ్వేశ్వరుని యొక్క శక్తి, వైభవ శక్తి, విభు అంటే ఇక్కడ విశ్వేశ్వరుడు, ఆయన యొక్క శక్తి అన్నమాట. ఆ వైభవ శక్తి లేకుండా ఎలాగైతే భవంతిహీన స్వఫలై క్రియాయా, మన పనులన్నీ కూడా వ్యర్థం అవుతాయి, అవి ఫలములు ఫలించవు, ఆ విధంగా అయిపోయింది అందరూ కూడా. తదా వినాథం ద్విజవర్యమేకం దైత్యా జయాశ విముఖాబూ, రాక్షసులందరూ కూడా ఇంకా జయముపై ఆశను వదులుకున్నారు. నందినా అపహృతే శుక్రే గిలితే చ విషాదినా, ఎప్పుడైతే శుక్రాచార్యుని నంది తీసుకుని వెళ్ళాడో ఆ పరమేశ్వరుడు, విషమును విషభక్షకుడైన ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే మింగేశాడో, ఇంకా రాక్షస సైన్యంలో యుద్ధోత్సాహం సమరోత్సాహం తగ్గిపోయింది, అంతటా కూడా విషాదం ఛాయలు వ్యాపించినాయి, ఉత్సాహమంతా పోయేటప్పటికీ సైన్యమంతా కూడా దైన్యంగా ఉన్నది, నీరసంగా ఉంది, నిరుత్సాహంగా ఉంది. అంధకాసురుడు ముందుకు వచ్చాడు, వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. మనమంతరం కూడా ఆ నంది మనల్ని మోసం చేశాడు, ఆ నందీశ్వరుడు మనందరినీ కూడా. తనుర్వినాహృత ప్రాణా సర్వేషా మధ్యతే నన, మన శరీరాలు మాత్రం ఉన్నాయి, మన ప్రాణం మన గురువు గారిని హస్తహరించుకొని వెళ్ళారు. ధైర్యం, ఆయన లేకపోయేటప్పటికీ మన ధైర్యము, మన యొక్క వీర్యము, మన గతి, కీర్తి, సత్వము, తేజస్సు, పరాక్రమం అన్నీ పోయినాయి ఆయన పోవడంతో. మనమంతా కూడా యుగపన్నో హృతం సర్వమేకస్మిన్ భార్గవే, ఒక్క ఆ గురువు అయినటువంటి భార్గవుడు లేకపోయేటప్పటికి ఒక్కసారి మనకి ఇంత దురవస్థ కలిగింది థిక్ అని చెప్పి, మన కులపూజ్యుడు మన గురువు, ఏకోపి కులసత్తమ గురు సర్వసమర్థశ్చ సర్వసమర్థుడు, ఆయన మనందరిని రక్షించేటువంటి వాడు, ఆయన ఇప్పుడు కష్టాలలో ఉన్నాడు, ఆయన రక్షించవలసినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. మీరందా ధైర్యాన్ని పోని యుద్ధం చేయండి శత్రువులతో, నేను సర్వప్రమదులను నందితో సహా నేను చంపేసేస్తాను. అద్యైతాన్ వివశాన్ హత్వా సహ దేవై సవాసవై, ఆ తర్వాత ఇంద్రాది దేవతలందరినీ కూడా నేను జయించేసేస్తాను. భార్గవం మోచయిష్యామి జీవం యోగి ఇవ కర్మత, ఒక యోగీశ్వరుడు, యోగి ఈశ్వరుడైన వాడు తన యోగం వల్ల ఏం చేస్తాడంటే చర్మము నుండి అది శరీర కర్మల నుండి విముక్తిని కలుగుతాడు. కర్మలేగా జన్మకు కారణం. వాడు యోగీశ్వరుడైనటువంటి వాడికి వాడికి పరమాత్మ దర్శనం అవుతుంది కాబట్టి ఇంకా కర్మల నుండి విడిపోతాడు. ఆ రకంగా యోగీశ్వరుడు ఎట్లాగైతే కర్మల నుండి విడిపోతాడో అదేవిధంగా నేను ఈ శుక్రాచార్యుని ముక్తుని చేస్తాను అన్నాడు. ఆయన యొక్క ఈ మహాయోగి, ఆ శుక్రాచార్య సామాన్యుడు కాదు, అసలు మనము ఆయనకు సహాయం చేయవలసిన పనులా. ఆయన ఎట్లాగో అట్లాగో ఆయన బయటపడతాడు ఏదో యోగంతో. ఆయన స్వయంగా సమర్థుడు. ఆ పరమేశ్వరుని యొక్క శరీరంలో నుంచి ఆయన్ని వచ్చేసేసి ఆ హృదయం లోపల నుంచి మనందరినీ రక్షిస్తాడు, అంతవరకు మనం పోరాడుతూ ఉన్నామన్నారు. ఈ రకంగా అంధకాసురుని యొక్క మాటలు విని దా రాక్షసులందరూ మేఘ గంభీర ధ్వానములు చేస్తూ ప్రమదగణం పైన పడ్డారండి. ఏమైనా సరేనని చెప్పి చావో బ్రతుకోనని చెప్పి పడ్డారు. ఆయుర్దాయం ఉంటే సరే బ్రతుకుతాం ఆ ప్రమదుల వల్ల, లేదంటే బలం ఉందనుకోండి సమర్థులు అయితే వాళ్ళని చంపేసేస్తాం. మనకు ఆయుర్దాయం లేకపోతే ఉందే యుద్ధంలో స్వామి కొరకు మరణిస్తాం, అంతకంటే కావాల్సింది ఏముంది మనకు. అద శస్త్ర అద శస్త్రమ అసాఖ్యాతి మలిని కృత్య భూరిష ఇహ అముత్రాపి సుఖినో నశ్చుర్భగ్నారణాజిరం, యుద్ధంలో వెనుదిరి కనుక పోయినట్లయితే వాళ్ళ ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం ఉండదు. ఎందుకు దానాలు ఎందుకు, తపస్సులు ఎందుకు, తీర్థ స్నానాలు ఎందుకు, ఆ యుద్ధరంగంలో స్నానం చేస్తే చాలు పునర్జన్మ లేనటువంటి పరిస్థితి మనకు, స్వర్గం వస్తుంది, అంతకంటే కావాల్సిందే ఉంది. ఏమైతే ఏమైంది, మరణం వచ్చినా సరే మనం యుద్ధంలో స్వామి కొరకు మనం ప్రాణాలు అర్పిద్దామని చెప్పి తెగించి విజృంభించారండి వీళ్ళంతా కూడా. రకరకాల ఆయుధాలన్నీ రాశారు ఒక 10 శ్లోకాలలో. ఈ ఎప్పుడైతే ఈ రకంగా బాగా సింహనాదాలు చేస్తున్నారు, ధనుసులతో బాణాలు వదులుతున్నారు, రకరకాల ఆయుధాలన్నీ కూడా వేస్తూ ఉన్నారు, సకిలింపులు చేస్తూ ఉన్నారు, గుర్రాలన్నీ కూడా ఏనుగులు ఘీంకరిస్తూ ఉన్నాయి, ఇట్లా రకరకాల రథాలపైన కొందరు బయలుదేరారు. ప్రమదులు కూడా అలాగే యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధరంగంలో భయపడిన వాళ్ళు శరీరమంతానే భయం వేసి వణిగిపోతూ రోమాంచం కలుగుతూ ఉంది. భయం లేని వాళ్ళు కూడానే ఆ యుద్ధాన్ని చూచి ఏమిటి ఇంత ఆశ్చర్యకరంగా భయంకరంగా యుద్ధం జరుగుతుందని వాళ్లకు రోమాంచం జరుగుతూ ఉంది. ఏనుగులు గుర్రాలు పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ ఉన్నాయి, చెవులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి, ధ్వజములు పతాకములన్నీ పడిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూచినానే గుర్రములు ఏనుగులు అన్ని రక్త ప్రవాహాల్లో మునిగిపోతూ ఉన్నాయి. సైన్యమంతా అటువైపు ఇటువైపు మూర్చపోయింది.
దృష్ట్వా సైన్యంచ ప్రమదైర్భజ్యమానమితస్తతః ప్రమదగణాలతో
చాలా వధింపబడుతున్నది, చికాకుపరచబడుతున్నది రాక్షస సైన్యమంతా కూడా. అప్పుడు వెంటనే రథాన్ని అధిష్ఠించి అంధకాసురుడు యుద్ధరంగానికిలో ముందుకు వచ్చాడు. ఇంకా ఏముంది, బాణాలు వజ్రాలు రకరకాల వాటితో యుద్ధం చేశాడు ఆయన.
ప్రథమా నేసిరే వాతై నిస్తోయ యువతో
మతో గాలి నీరు లేనటువంటి మేఘాలలాగా ప్రమదులందరూ కూడానే ఆయన్ని ఎదుర్కోలేకపోయినారన్నమాట. పలాయనం చిత్తరించారు కొంతమంది.
యాంతమాయాంతమాలోక్య దూరస్థం నికటస్థుతం ప్రత్యేకం రోమ సంఖ్యాభి వ్యధాత్ బాణయిస్తదంధక.
వచ్చేవాడిని కానీ పోయేవాడిని కానీ ఒక్కొక్క రోమకూపానికి ఒక్కొక్క బాణం చప్పున ప్రతి ఒక్కరికి తగిలేటట్టుగా అన్ని బాణాలేసి ప్రమదులందరినీ కూడా బాణ సముద్రంలో ముంచేశాడనమాట. ఇటు ఇంక ప్రమదగణంలో వీళ్ళంతా గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు, సోమనంది, నైగమేయుడు, శాఖుడు, విశాఖుడు వీళ్ళందరూ కూడా వాళ్లతో యుద్ధం తలబడి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అంధకోపి అంధకీకృత, వీళ్ళు బాణాలతో అంధకాసురుని కప్పివారేసేసారు. వాడిని కూడా ఏమి అసలు ఏముందో తెలియకుండా చేసేసారు ఈ వినాయక గణపతి మొదలైన వాళ్ళందరూ. త్రిశూలాలు, శక్తులు, వీళ్ళకు బాణాలు, వీటన్నిటితో వీళ్ళు చాలా కోలాహలంగా ఉంది. అటు రాక్షస సైన్యంలోనూ కోలాహలంగా ఉంది, ప్రమదగణంలోనూ చాలా కోలాహలంగా ఉంది. ఈ శబ్దం అంతా కూడా ఈ కోలాహలం అంతానే. ఆయన యుద్ధం చూస్తూ ఉన్నాడు, యుద్ధంలో పాల్గొన్న పరమేశ్వరుడు అదూరంగా ఉండి. ఆయన ఉదరంలో ఉన్నటువంటి శుక్రాచారి వింటూనే ఉన్నాడు ఈ శబ్దాలన్నిటండి. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన యోగశక్తి, తపశక్తి అంత గొప్పది. ఉదరంలో ఉన్న ఆయన మరణించరా, బ్రతికే ఉన్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, ఎట్లా బయటికి రావాలా అని రంధ్రం చూస్తూ ఉన్నాడు. ఏ ఎట్నుంచి రావాలని ఛిద్రాన్వేషో భ్రమన్ శోధ వినికేతో యథానిలహ, అనిలులాగా వాయుదేవుళ్లాగా రావాలని చూస్తున్నట్ట. సప్తలోకాన్ సపాతాళాన్ రుద్రదేహే, ఆయనకు రుద్రుని యొక్క శరీరంలో అన్ని లోకాలు కనిపించినాయండి. చతుర్దశ భువనాలు ఆయన ఉదరంలో కనిపించినాయి. యశోదమ్మ చూసినట్లు కృష్ణుడి యొక్క నోట్లో 2-3 సార్లు మనకే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా భాగవతంలో కృష్ణుడు చూపిస్తాడు. ఆ రకంగా అన్ని బ్రహ్మాండాలు కూడా కనిపించినాయన్నమాట ఆయనకి. బ్రహ్మ సప్తలోకాలు, సప్తపాతాళాలు, ఇవన్నీ కూడా అన్ని లోకాలు రుద్రదేహంలో అతడు చూస్తున్నాడు. లోపల బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతలు అప్సరసలు భువనాలు. ఓ ఈ ప్రమదగణానికి రాక్షసులకు జరిగే యుద్ధము స వర్షాణం శతౌ కుక్షౌ భవశ్చ పరితో భ్రమన్, అటూ ఇటు తిరుగుతూ ఎక్కడ ఇట్నుంచి రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఒక 100 సంవత్సరాలు కుక్షిలో ఉన్నాడు. మహాదేవుడి యొక్క కుక్షిలోనే శుక్రాచార్య ఉన్నాడు. నతస్య దదృశే రంధ్రం సుచే రంధ్రం ఖలో యథా, అతనిలో రంధ్రం కనిపించలేదు. ఎవడన్నా దుర్మార్గుడు పవిత్రుడి దగ్గర రంధ్రాలు వెతకాలంటే ఏమి ఎదుగుతాడు? అట్లాగే ఆయనలో కూడా అంత గొప్ప పవిత్రుడు కాబట్టి మహానుభావుడు, పవిత్రాణం పవిత్రం కదా పరమేశ్వరుడు, ఆ కారణంగా ఏ రంధ్రము కనిపించలా. ఆయన శివభక్తుడు కదా, ఆ శాంభవ యోగంతో శివునికి సంబంధించిన ఒక యోగం ద్వారానే ఏం చేశాడయ్యా అంటే ఆ పరమేశ్వరుని యొక్క శుక్ర రూపాన్ని ధరించి వచ్చేసేసాడండి. మర్మామయంలో నుంచి బయటకు వచ్చేసేసాడు. శాంభవ యోగంతో శివునికి సంబంధించిన ఒక యోగ విద్యతో అలా వచ్చేసేసాడు. వచ్చి నమస్కారం చేశాడు, పాదాముల మీద పడి మామూలుగా తన యథారూపాన్ని ధరించి శివుడికి నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు నవ్వి పరమేశ్వరుడు అంటున్నాడు, ఆయన దయాళు అండి.
శుక్రవత్ నిసృతో యస్మాత్ తస్మాత్వం భృగునందన కర్మణానేన శుక్రస్త్వం మమ పుత్రోసి గమ్యతాం.
నువ్వు శుక్ర రూపంలో వచ్చావు, పురుష వీర్య రూపంలో, అందువల్ల నీకు శుక్రుడు అనే పేరుతో పిలువబడతావయ్యా. నువ్వు నా కుమారుడితో సమానం, నువ్వు నా కుమారుడివే పొమ్మను అన్నాడు శుక్రాచార్యని.
జఠరా నిర్గతే శుక్రే దేవోపి ముముదేతర, ఆయన
చాలా సంతోషించేట శుక్రాచార్య అలా వచ్చేటప్పటికి.
భ్రమన్ శ్రేయోభవ మే నమృతో జఠ,
నువ్వు ఎంత శక్తి గలవాడివి, నా శరీరంలో తిరుగుతున్నావు, మరణించకుండా 100 సంవత్సరాలు ఉన్నావు అని చెప్పి మెచ్చుకున్నాడు అతన్ని.
ఇత్యేవ ముక్తో దేవేన శుక్రో అర్క సదృశద్యుతి,
సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు శుక్రాచార్య. ఈ రకంగా శుక్రాచార్యని అభినందించాడు. వదిలేసి ఇంకా వెళ్ళిపోమనం అన్నాడు శుక్రాచార్య. మళ్ళీ చిన్నగా రాక్షస సమూహానికి చేరుకున్నాడండి. చంద్రుడు మేఘమాలకు వచ్చినట్లుగా, ఈయన వస్తే చంద్రోదయమైనట్లే. అంతవరకు కూడానే వాళ్ళ మొహాలన్నీ దీనంగా విచారంగా ఉన్నాయి. ఈయన రావడంతో వాళ్ళందరి ముఖములకు ఆ ముఖ కలువలు వికసించినాయి అన్నమాట.
శుక్రోదయాత్ ముదం లేభే సదానవ మహార్ణవ అదానవ మహాసముద్రం సంతోషాన్ని పొందింది శుక్రోదయం వల్ల. యథా చంద్రోదయే హర్షమూర్మిమా, చంద్రోదయమైతే సముద్రం ఉప్పొంగినట్లుగా రాక్షస సమూన్యం అనే సముద్రం అలా ఉప్పొంగిందండి. సరే ఇలా జరుగుతూ ఉండగా అంధక అంధకహంత్రోర్ధే వర్తమానే మహావే ఇత్థం నామ్నా అభవత్ శుక్ర సవై భార్గవనందన. అంధకుడికి అంధకాసురుడికి జరిగిన యుద్ధంలో ఇగో ఈ రకంగా ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి భృగువంశీయుడైనటువంటి ఆ కవికి శుక్ర అనేటువంటి నామధేయం వచ్చిందయ్యా అని. ఆ శుక్రుడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు వివరించడం జరిగింది. ఇంకా యుద్ధాన్ని గురించి వివరించలే. ఆ యుద్ధాన్ని చివరికి అంధకాసురుని త్రిశూలం మీద తో తీసేసి ఆకాశంలో అలా ఉంచుతాడు. ఆకాశంలో ఉంచి మనకు ఇదివరకు వచ్చింది, మనం ఈ వారం రోజుల్లోనే ఒకరోజు చెప్పుకున్నాం. ఆ సూర్య కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంచేటప్పటికి సూర్యతాపానికి తప్పించిపోయినట్లుగా అక్కడ మనం విన్నామన్నమాట. ఇత్థం నామ్నా అభవత్ శుక్ర సవై భార్గవనందన యథాచ విద్యాం తాం ప్రాప మృత సంజీవినింబరం. ఇప్పుడు మృత సంజీవిని విద్యను ఎలా పొందాడో చెబుతున్నారు. శుక్రుడు అనే నామధేయం ఎలా వచ్చిందో చెప్పారు. పూర్వము భృగువంశంలోనే పుట్టినటువంటి భార్గవుడు నాడే, అంటే ఈ సంఘటన జరగకముందు. ఇప్పుడు మృత సంజీవిని విద్య ఇప్పుడు ఇతని దగ్గరికి ఉన్నది కదా, మృత సంజీవిని విద్య ఎలా వచ్చిందో చెప్పమంటున్నారు. ఈ సంఘటన జరగకముందు వారణాసికి వెళ్ళాడు ఈ శుక్రాచార్య ఈ కవి. వెళ్ళి మళ్ళీ వారణాసి వచ్చిందంటే మాత్రం వేదవ్యాసుల వారు ఏదో ఒక విశేషణం వేయకుండా ఉండడం. అన్ని రకాల వాళ్ళకి నాలుగు రకాల ప్రాణులు, గురుడు వల్ల జన్మించేవి, చెమట వల్ల జన్మించేవి, భూమిలో నుంచి మొలిచి వచ్చేవి, మనం మా మనుష్యులు మొదలైన ఈ ప్రాణులు అందరికీట మోక్షమునిచ్చే వారణాసిపురికి వెళ్ళారట. ఏదో ఒక విశేషణం వారణాసి వస్తే వేయాల్సిందే. అక్కడ తన పేరుతో ఒక లింగాన్ని స్థాపించాడు, శివలింగాన్ని స్థాపించాడు. అది ఎక్కడ ఉందయ్యా అంటే మనం అన్నపూర్ణ మందిరానికి వెళ్ళి వెనక వైపు నీళ్లు తాగటానికి నీళ్లు తాగేటువంటి పంపు అది ఉంది, ఆ పక్కనే భోజనశాలకు వెళ్ళే దారి ఉంది. ఇటు వెళ్తే భోజనశాల లోపలికి వెళ్ళి ఆ మెట్లెక్కి ఇటువైపు వెళ్తే దారి ఉంటుంది, చిన్న దారి ఉంటుంది, అక్కడ పోలీసులు వాళ్ళు కూడా రక్షణ ఉంటారు. అట్లా వెళ్ళి ఎడం చేతి వైపు కనుక తిరిగితే బావి కనిపిస్తుంది. ఆ బావికి ముందు యువతల వైపు ఒక గదిలో కిటికీలో నుంచి చూడాలి శుక్రాచార్యని. మనం ఎక్కువ మంది వెళ్తే ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు చెబితే తలుపు తీస్తారు, లేకపోతే కిటికీలో నుంచి చూచి రావాలి. అక్కడ శుక్రుడు స్థాపించిన లింగం ఉంది శుక్రేశ్వరుడు. ఆ బావి కూడా ఆయన అక్కడ తపస్సు చేశాడు, ఆయన తవ్వుకున్నది, దాన్ని శుక్రకూపం అంటారు. దాని మహిమ ఇవన్నీ తర్వాత మనకు వస్తాయి. అక్కడే కచుడు దేవయాని స్థాపించిన లింగాలు కూడా ఆ గదిలోనే శుక్రాచార్య పక్కనే ఉన్నాయి. అక్కడ ఒక వినాయకుడు కూడానే ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక వినాయకుడు కూడా ఉన్నాడు చెప్పన్న వినాయకులు. అదే చెబుతున్నారు, అక్కడ లింగం స్థాపించారు, బావి కూడా ఆ లింగమునకు ముందు తవ్వారు. చాలా కాలం అక్కడ విశ్వేశ్వరుని ధ్యానం చేస్తూ తపస్సు చేశాడు. రకరకాల పుష్పాలండి, ఓ 100-150 పుష్పాలు చెప్పారు ఇందులో. ఆ పుష్పములన్నిటితోటి రోజు కూడా 1000 పుష్పాల చొప్పున ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడండి. రకరకాల పత్రాలతో పూజలు చేస్తూ ఉండేవాడు ఆ పరమేశ్వరుని. 100 పంచామృత కుంభములతో అభిషేకం చేసేవాడు. స్నాపయామాస దేవేశం సుగంధ స్నపనై, సుగంధములు కలిపి పంచామృతములతో స్నానం చేయిస్తూ ఉండేవాడు. వేల కొలది సార్లు చేసేటండి. చందనములతో, యక్షకర్దమాలతో, అంటే కస్తూరి అగరు కుంకుమ చందనం కలిపినటువంటి దానితో అట్లా వేలకు వేల కుండలతో స్నానం చేయించాడు. అక్కడ పాటలు పాడటం, నృత్యములు చేయించడం, ఇలాంటివన్నీ మంచి నివేదనలు ఇవ్వటం, వేదోక్త విధానంలో స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు. అనేక రకరకాల స్తోత్రాలు, సహస్రనామాలు చేస్తున్నాడు, స్తోత్రములు చేస్తున్నాడు. ఈ రకంగా పరమేశ్వరుని బాగా సంతృప్తిపరిచాడు. 5000 సంవత్సరాలు తపస్సు చేశాడండి. సహస్రం పంచశరదామిత్తం శుక్ర సమర్చయతు, 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు. యదా దేవం నాలులోకే మనాగపి వరోన్ముఖం, వరం ఇవ్వడానికి రాలా ఆ పరమేశ్వరుడు, ఆయన దర్శనం ఇవ్వాల. మళ్ళీ ఇంకొక నియమం తీసుకున్నాడు, పెద్ద భయంకరమైన నియమం తీసుకున్నాడు, దుస్సహమైనటువంటిది. ప్రక్షాళ్య చేతసోత్యంతం చాంచల్యాక్షం మహామలం, ఈ మహామలంతో కూడి ఉన్నది, మలినంతో కూడి ఉంది ఈ మనస్సు, చంచలమైంది, స్థిరంగా ఏకాగ్రత కుదరదు. ఇటువంటి చాంచల్యమనే మహామలంతో కూడినటువంటి
ఈ యొక్క మనస్సును ముందు ప్రక్షాళనం చేసుకున్నాడు. ఏకాగ్రంతో వచ్చేటట్లు మనస్సు, నిర్మలమైన మనస్సు, ఏకాగ్ర చిత్తం వచ్చేటట్లుగా చేసుకున్నాడు అనమాట. దాన్ని కడిగేసేసాడు ఆ మలానంతా కూడా. ఇప్పుడు ఏం చేశాడు, భావనా వార్పి, ఇప్పుడు పంచామృతాలు వాటితో కాదు, భావనలు ఆయనకు సంబంధించిన ధ్యానం, భక్తి, ఆయనకు సంబంధించినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క మూర్తిని భావన చేస్తూ ఆ భావన వారితో ఆ జలంతో అభిషేకం చేశాడనమాట. ఇప్పుడు సకృద్ ఇంద్రియై సహితశ్చ, ఇంద్రియములు ఈ మహామలము వీటన్నిటినీ కడిగేసేసి చక్కగా అభిషేకం చేశాడు. భావన వారితో కడిగేసేసి నిర్మలీకృత్యత చేతో రత్నం దత్వా పినాకినే. ఈ రకంగా ఈ భావన వారితో శివసంబంధమైన భక్తి ప్రభావంతో ఈ మనస్సును, ఇంద్రియాలను చాళితం చేసి నిర్మలమైన మనస్సు, అసలు అన్నిటికంటే ముఖ్యం ఉన్నాం కదా, అంతఃకరణ శుద్ధి ఉండాలన్నాం కదా, ఆ నిర్మలమైన మనస్సును ఆ పుష్పాన్ని పరమేశ్వరుడికి అర్పించాడు, చిత్తమును అర్పించాడు. ఇప్పుడు ఇంకా ఈ బాహ్యమైన పుష్పాలు కాదు, ఈ మనస్సు అనే పుష్పాన్ని చేశాడు నిర్మలమైనటువంటి, శుద్ధమైనటువంటిది. ఆహారంగానే ఆ గడ్డి, ఎండుగడ్డి, దాంతో పొగ వస్తుంటే ఆ పొగని మాత్రమే కణధూమం అంటారు దాన్ని. ఇట్లా మళ్ళీ సహస్రం శరదాంశతం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అంటే మొత్తం 6000 సంవత్సరాలు తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ శుక్ర భార్గవుడికి ప్రత్యక్షమైనాడు. ఆ లింగంలో నుంచే వచ్చాడు. సహస్రార్క అధికద్యుతి, 1000 సూర్యుల కంటే మించిన కాంతితో వచ్చాడు. అవిరూపాక్షుడు, త్రినేత్రుడు అంటున్నాడు. సాక్షాత్ దాక్షాయణీపతి, దక్షిణ కుమార్తె అయిన సతీదేవి భర్త. ఆ తపోనిధిం ప్రసన్నోస్మి, వరం వరయ భార్గవ, వరం కోరుకో ప్రసన్నుడైనాను. నిశమ్యేతి వచశంభోరంభోజనయనోద్విజ. ఆ మాటలు విన్నాడు ఆనందంతో, ఆనంద సందోహంతో రోమాంచమైంది. ఆయన స్తోత్రం చేయటం ప్రారంభించాడు. శిర తన యొక్క చేతులు బాగా మనస్సంతా సంతోషంతో నిండిపోయింది. కన్నులన్నీ కూడా బాగా వికసించిన విప్పారిచ్చాడు. తన యొక్క ఈ అంజలి ఇలా ఘటించి శిరస్సు పైన ఉంచుకున్నాడు. ఉంచుకొని ఇంకా ఆయన స్తోత్రం చేయటం, జయ జయ అని పలికి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. స్తోత్రం వింటే మంచిది కాబట్టి ఒకసారి చదువుతున్నాను. త్వంభాభిరభిభూయ తమస్సమస్తమస్తం అభిమతాని నిశాచరాణం దేదీప్యసే దినమణే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే. లోకే అతివేలమతివేల మహామహోభి నిర్మాసి కౌముదముదం చ సముద్రం విద్రావితాచిలతమా సుతమోహితమాంసో సుతమోహిమాంసో పీయూషపూర పరిపూరిత తన్నమస్తే. త్వం పావనేపథి సదా గతిరస్యుపాస్య కస్వాం వినా భువన జీవన జీవతీహ స్తబ్ధ ప్రభంజన వివర్ధిత సర్వజంతో సంతోషితాహి కుల సర్వగతం నమస్తే. విశ్వైక పావక నతావక పావకైక శక్తే రుతే అమృతపతామృత దివ్యకార్యం ప్రాణిత్యదో జగదహో జగదంతరాత్మన్ తత్పావక ప్రతిపదం శమదం నమస్తే. పానీయ రూప రూప రమేశ జగత్ పవిత్ర చిత్రం విచిత్ర సుచరిత్ర కరోషి నూనం విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ పానావగాహనత ఏతదతో నతోస్మి. ఆకాశ రూప బహిరంతరుతావకాశ దానాద్వికస్వర మహేశ్వర విశ్వమేతత్ త్వత్త సదా సదయ సంశ్వసితి స్వభావాత్ సంకోచమేతి భవతోస్మి నమస్తతస్త్వం. విశ్వంభరాత్మకా బిభతి విభోత్ర విశ్వం కో విశ్వనాథ భవతోన్యతమస్తమో తమోరే తత్వాం వినా నశమినాం హిమజాహి భూషా స్తవ్యో పరపర ప్రవణతస్తతస్త్వం. ఆత్మస్వరూప తవ రూప పరంపరాభిరాభిస్తతం హర చరాచర రూపమే తత్ సర్వాంతరాత్మనిలయ ప్రతిరూప రూప నిత్యం నతోస్మి పరమాత్మ తనోష్టమూర్తే అని 8 శ్లోకాలతో 8 అష్టమూర్తులైన శివుడు అష్టమూర్తులు అనుకున్నాం. సూర్యుడు, చంద్రుడు, తర్వాతనే పృథివీ, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం, మొత్తం 7. యజమాని అంటే మనలో ఉన్న అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి వాడు. మొత్తం 8 ఆయన యొక్క మూర్తులు. 8 శ్లోకాలలో 8 మూర్తులను, ఒక శ్లోకంలో సూర్యుడిని, ఒక శ్లోకంలో చంద్రుడుగా, ఒక శ్లోకంలో భూమిగా, ఈ రకంగా అష్టమూర్తి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అష్ట శ్లోకములతో ఇక్కడ స్తోత్రం చేశారు. ఇది మామూలుగా సంగ్రహంగా దీని భావాన్ని పైపైన చెప్పుకుందాం. ఓ జగదీశ్వర, నువ్వు ఉన్నావే, నీ యొక్క కాంతి సమూహంతో ఈ అంధకారాన్నంతా కూడా పోగొడుతూ ఉన్నావు. అంటే సూర్యుడు యొక్క రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంధకారం అంటే చీకటి, అంధకారం అంటే అజ్ఞానం అనే అంధకారం అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాతనే నువ్వు నిశాచరులను అందరికీ కూడానే వాళ్ళ యొక్క కోరికలన్నీ నాశనం చేస్తావన్నాడు. అంటే రాక్షసులను నశింపజేస్తావని ఒక అర్థం. మరొక అర్థం ఏంటంటే నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేటువంటి వాళ్ళు, అజ్ఞాన రాక్షసులు కదా, అందువల్లనే మన యొక్క అజ్ఞానాన్ని నాశనం చేస్తాడని కూడా భావన కూడా అట్లా ఉన్నది. రెండు అర్థాలలో ఆ పదాన్ని వాడారు. నువ్వు మూడు లోకముల కొరకు సూర్యుని యొక్క రూపంలో ఉండి ఆకాశ మండలంలో దేదీప్యమానంగా ఉంటూ ఉన్నావయ్యా, అటువంటి సూర్యరూపుడవైన నీకు నమస్కారము అన్నారు. ఇవయ్యా, ఓ చంద్రుని చల్లని కిరణములు కలిగినటువంటి వాడా, అమృత కిరణుడా, ఓ చంద్రస్వరూప, నీవు కూడా నే సమస్తమైన చీకటిని కూడా నాశనం చేసి నీ యొక్క మహా తేజస్సు ద్వారా కలువలకు ఆనందం కలగజేయటమే కాక సముద్రానికి కూడా ఆనందం కలగజేస్తూ ఉంటావయ్యా, అటువంటి నీకు నమస్కారము అన్నారు. ఆ తర్వాత వాయుస్వరూపుడమైనటువంటి ఓ పరమేశ్వర, నువ్వు ఈ ప్రాణములన్నిటికీ, జీవులన్నిటికీ ప్రాణం లాంటి వాడివయ్యా, నువ్వు సదాగతి రూపంలో అంటే వాయు రూపంలో నువ్వు ఉంటూ వేద మార్గంలో నువ్వు ఉపాసింపదగినటువంటి వాడివి. నువ్వు గనక లేకపోయినట్లయితే, ప్రాణరూపంలో మనలో లేకపోతే ఈ ప్రాణులెవరు కూడా గాలి లేకపోతే జీవించలేరు. ఒక్క క్షణం ఆగిపోతే అమ్మయ్యా అయిపోయింది, మనం చచ్చిపోతున్నాం, గాలి లేదని చెప్పి అనుకుంటూ ఉంటాం. అందువల్ల నువ్వు లేకపోతే ఈ లోకమే జీవించలేదు. నువ్వు ఎవరైతే నమ్రంగా ఉండరో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటావు. ఆ చెట్లు వంగితే సరిపోయింది, నమ్రంగా లేకుండా అలా ఉన్నాయంటే ఆ చెట్ల కొమ్మలన్నీ పడిపోతూ ఉంటాయని ఒక అర్థం ఉంది. నీయందు నమ్రభావం లేని వాళ్ళందరినీ కూడా నశింపజేస్తావని కూడా ఒక అర్థం ఉంది. నువ్వు సర్వప్రాణులను కూడా వృద్ధి పొందింపజేసేటువంటి వాడివి. సర్పకులానికి నువ్వు సంతోషాన్ని కలుగజేస్తావు, పాములకు ఆహారం గాలిండి, గాలి మేతరి రేడు అంటారు ఆదిశేషుణ్ణి. అందువల్లనే నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఓ భువనైక పావన, ఓ అమృత, ఓ జగత్తుకంతటికి అంతరాత్మ, అగ్నిహోత్రుడు చెబుతున్నారు, అగ్నిహోత్ర స్వరూపంలో ఉండే ఓ పరమేశ్వర, నువ్వు చాలా పచ్చనం చేస్తూ ఉంటావయ్యా, అందుకే కదా నువ్వు పావకుడు అయినావు. అందువల్ల శరీరం నువ్వు గనక లేకపోయినట్లయితే ఈ జగత్తు ఇంకా ఎవరు రక్షిస్తారయ్యా? ఈ జగత్తుకు మరి తినటువంటి పదార్థాలన్నీ ఎలా అరుగుతాయి గనక అందరిలోనూ నువ్వు ఉండి అంతరాత్మగా ఉండి వీళ్ళందరినీ ఆ శరీరంలో ఉన్న తిన్నటువంటి భక్ష్యభోజ్యములన్నింటిని కూడా అరగింపజేస్తూ అందరికీ శాంతిని కలుగజేస్తూ ఉన్నావు, అందుకే నీకు పావకుడు అని పేరు వచ్చింది, నీకు నమస్కారము అన్నాడు. జగత్తును పవిత్రం చేస్తూ ఉంటావయ్యా, జలమండి. జలము అనేటువంటిది మనకి రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, శరీర శుద్ధికి ఉపయోగపడుతున్నది, లోపల మనం నీటిని త్రాగుతూ ఉన్నాం కాబట్టి అంతఃశుద్ధి బాహ్యశుద్ధి రెండింటికి పనికొస్తున్నది ఈ జలం అనేటువంటిది. అంతా బాహ్యశుద్ధిని నువ్వు చేస్తూ ఉన్నావయ్యా, ఓ జలరూపంలో ఉండేటువంటి ఓ పరమేశ్వర, పానీయ స్వరూప, ఓ పరమేశ్వర విశ్వనాథ, ఈ అద్భుతమైనటువంటి ఈ సంసారమును నువ్వేం అంటే ఈ జగత్తు యొక్క పానీయ రూపంలో, స్నాన రూపంలో, బయట లోపల కూడా నువ్వు పవిత్రం చేస్తూ ఉన్నావు, నిర్మలం చేస్తూ ఉన్నావయ్యా, అటువంటి నీ పాదములకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఇప్పుడు భూమి రూప ఆకాశ రూపంలో, ఓ సదయ ఆకాశం కూడా పరమేశ్వరుడు యొక్క రూపమే, అందు ఆకాశవత్ అని చెప్పి ఆకాశంతో పోలుతూ ఉంటారు. ఇంకా ఏవి ఉపమానం దొరక్క, అసలు ఏ ఉపమానం లేదు ఆయనకు పరమాత్మను గురించి చెప్పాలంటే, ఏ కొంతలో కొంత ఆకాశంలాగా ఉన్నాడని చెప్పి చెబుతూ ఉంటారు. అందువల్ల ఓ దయామయుడు అయినటువంటి ఓ పరమేశ్వర, ఓ ఆకాశ స్వరూపంలో ఉండే ఓ పరమేశ్వర, నువ్వు ఈ ఆకాశ స్వరూపంలో బయట ఉంటాడు, లోపల కూడా ఖాళీ ఉంటుంది. లోపల ఖాళీ లేకపోతే కూడా మనం జీవించలేము, ఉక్కిరి బిక్కిరి అవుతావు అన్నమాట. అందువల్ల నువ్వు అన్ని లోపల బయట కూడా నువ్వు ఆకాశ రూపంలో ఉండే అవకాశాన్ని ఇస్తూ ఈ బ్రహ్మాండాన్ని చక్కగా ప్రఫుల్లం చేస్తూ ఉన్నావయ్యా. నీ ద్వారానే శ్వాస నిండుగా ఉందనుకోండి, ఇంకా శ్వాస ఏం పీలుస్తాడు, బాగా భర్తీగా తినండి, తెలుస్తుంది, గాలి కూడా పీల్చలేడు. అందువల్ల నువ్వే నీ కారణంగానే లోపల ఖాళీ ఉంటుంది కాబట్టి గాలి పీల్చగలుగుతున్నావు. ఈ ప్రాణవాయువుని పీల్చాలన్నా, శ్వాస పీల్చాలన్నా, వదలాలన్నా నువ్వు ఉంటేనే, ఆకాశం ఖాళీ ఉంటేనే పీల్చగలం. ఖాళీ లేకపోతే ఏం పీలుస్తాం? అందువల్ల బయట అవసరమే, లోపల అవసరమే, బాహ్యంలోనూ అంత, లోపల కూడా నువ్వు అంతటా నిండి ఉన్నావయ్యా. అందువల్ల నీకు, నీ వల్లనే మేము శ్వాస పీల్చుకుంటున్నాము, సంకోచ రూపంలో వ్యాకోచ రూపంలో ఉంటూ ఉన్నాం, నీకు నమస్కారము అని చెప్పి చెబుతున్నారు. లేకపోతే భూమిని గురించి చెబుతున్నారు. ఓ, ఈ భూమినంతా కూడా నువ్వు పృథివీ స్వరూపుడు అయ్యా ఓ విశ్వనాథ, నువ్వు ఈ ఈ ప్రపంచంలో నువ్వు లేకపోతే ఈ భూమిని ఇంకెవరు భరిస్తారే? ఈ భూమి మనల్ని పోషిస్తున్నది కదా, ఆ భూమి నుండే కదా మనకు ఔషధాలు, పంటలు, సస్యాలు అన్నీ పండేది. అందువల్ల మనల్ని మోస్తున్నది, పోషిస్తున్నది కూడా భూమి. నువ్వు ఈ రూపంలో ఉండి మేము ఉండటం వల్ల మేమంతా కూడా ఈ జగత్తు యొక్క భరణ పోషణాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎవరు చేస్తారయ్యా? ఓ పార్వతీపతి, ఓ నాగభూషణ, నువ్వు చాలా, నీ వంటి వాడు శాంతి ప్రధానమైనటువంటి వాడు, నువ్వు శాంతమూర్తివి, నీ వంటి వాడు ఇంకా ఎవరున్నారయ్యా? స్తోత్రం చేయవలసిన వాడు నీకంటే యోగ్యుడు ఇంకెవడున్నాడయ్యా? అందుకే ఓ పరాత్పర నీకు నమస్కారం చేస్తున్నాను, ఓ పృథ్వీ స్వరూప అన్నాడు. ఇంకా యజమానుడు అనేటువంటిది 8వ అష్టమూర్తుల్లో, నువ్వు యజమానుడు, ఆత్మస్వరూపుడివి, నువ్వు సర్వాంతర్యామి నిలయ, నువ్వు అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి మహానుభావుడు అయ్యా. ఓ పరమేశ్వర, నువ్వు అంతర్యామిగా ఆత్మస్వరూపంలో ఉన్నావే, ఈ చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు నువ్వు. ఈశావాస్యం ఇదం సర్వం, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు నువ్వు. అందువల్ల నువ్వే ప్రతి శరీరంలో కూడా, ఈ లింగ శరీరంలో చిదాభాస రూపంలో, నీ శక్తి అయిన చిదాభాస రూపంలో నువ్వు ఉంటూ ఉన్నావయ్యా. అందుకే నువ్వు పరమాత్మస్వరూపుడివి, నువ్వు అష్టమూర్తివి, నీకు నిత్యము నేను నమస్కారం చేస్తాను అని చెప్పి ఈ రకంగా నువ్వు పార్వతికి నమస్కరింపదగినటువంటి వాడివి. నమస్కరింపదగిన వాళ్ళ అందరికీ మేము ఎవరెవరిని నమస్కరించాలో వాళ్ళందరికీ కూడా నువ్వు నమస్కరింపదగిన వాడివి. సర్వజనముల యొక్క మేలు కోరేటువంటి వాడివి. ఇప్పుడు ఈ మూర్తులు లేకుండా ఎవరు జీవించగలరండి? ఈ మూర్తుల వల్లనేగా లోకం యొక్క భరణం కానీ, పోషణం కానీ, గమనం కానీ, స్థితి కానీ జరుగుతున్నది. ఈ ప్రళయం కానీ ఏవైనా సరే ఈ అష్టమూర్తుల వల్లనే జరుగుతున్నది. అష్టమూర్తులు లేకపోతే ఏముంది? ఈ అష్టమూర్తులు పరమేశ్వరుడు యొక్క స్వరూపాలే. ఆ సకల అర్థ, నువ్వు ఉన్నావే, నువ్వు అన్ని అర్థములలో అంటే ధర్మ అర్థ కామమోక్షములలో నువ్వు మోక్ష స్వరూపుడవయ్యా. ఈ అష్టమూర్తులలో నువ్వు సమస్త బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్నావయ్యా, అందుకే నీకు నమస్కారం అయ్యా అని చెప్పి ఈ రకంగా అష్టమూర్తి అష్టక స్తోత్రాన్ని చేసేటప్పటికీ చాలా సంతోషించాడు స్తుతిప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. అతని సాష్టాంగ దండ ప్రణామం మళ్ళీ మళ్ళీ పునఃపునః చేశాడు శుక్రాచార్యుడు. ఇతి స్తుతో మహాదేవో భార్గవేణ అతి తేజస. ఎప్పుడైతే ఈ రకంగా ఆయన స్తోత్రం చేశాడో, ఉత్థాప్య భూమేరు బాహుభ్యాం ధృత్వాదం ప్రణదం ద్విజం, చిన్నగా తన చేతులతో అతను లేవదీశాడు. యువాజ దశన జ్యోత్సన, సరే ఆయన దంతములు ప్రకాశిస్తూ ఉండగా అంటున్నాడండి, నువ్వు ఎందువల్ల గొప్పవాడివో చెబుతున్నాడండి, 5 రకాల పనులు నువ్వు చేసావు అంటున్నాడు. గొప్పవి ఒకటి లింగ, అనేక అత్యుగ్ర తపస్, ఫస్ట్ భయంకరమైన తపస్సు చేశావు 6000 సంవత్సరాలు. రెండవది అనన్య చరితేనచ, నీ యొక్క శీలం మంచిది, చరిత్ర మంచిది, అదొకటి. మూడవది చిత్తరత్నం లింగస్థాపన పుణ్యేన, ఈ వారాణసిలో లింగం ప్రతిష్ఠ చేశావు. ఎక్కడ లింగ ప్రతిష్ఠ చేసినా చాలా గొప్ప విషయం, ఆ విషయం మనకు ముందు ముందు వస్తుంది. అందులో వారాణసిలో నువ్వు లింగ ప్రతిష్ఠ చేశావు. లింగ స్థాపన పుణ్యేన లింగస్య ఆరాధనేన చ, మనం ఇక్కడ ఉంటాం, అక్కడ లింగస్థాపన చేస్తాం, వస్తాం, ఏం ప్రయోజనం? అక్కడ ఉండి అక్కడ ఆరాధిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. అట్లా మహర్షులందరూ కూడా, దేవతలందరూ అక్కడ స్థాపించి వెళ్ళిపోలేవాళ్ళు, కొంతకాలం అక్కడ ఉండి ఆరాధించారు. నువ్వు లింగ ఆరాధన చేసావు. ఇంకానే అవిముక్త చిత్తరత్నోపహారేణ, నీ మనస్సు అనే రత్నాన్ని నువ్వు నివేదన ఇచ్చుకున్నావు, స్వామికి సమర్పించుకున్నావు. శుచినా ఎటువంటి మనస్సు అది? అపరిశుద్ధమైంది కాదు, శుచి అయింది, నిశ్చలమైనటువంటి మనస్సు అనే రత్నాన్ని సమర్పించావు. అందులోనే అవిముక్త మహాక్షేత్రంలో నువ్వు ఇంత పవిత్రమైనటువంటి పనులు చేసావయ్యా. ఈ క్షేత్రం చాలా గొప్పది, బాగా సిద్ధిని ఇచ్చేటువంటిది. వారాణసిలో నువ్వు ఇంత గొప్ప పనులు చేసావు. త్వాం సుతాభ్యాం ప్రపశ్యామి తవాదేయం నకించిన, నా గణపతి కుమారస్వామి ఎంతో నీవు అంతేనయ్యా నాకు అన్నాడు. అవిముక్త క్షేత్రంలో ఇన్ని మంచి పనులు చేశావు నువ్వు. అప్పటికి జరగల ఈ శరీరంతో ముందు ముందు నా ఉదరంలో నీవు ప్రవేశిస్తావయ్యా, ఆయన సర్వజ్ఞుడు కదా, జరిగినవి తెలుసు, జరగబోయేవి తెలుసు ఆయనకి.
తర్వాత నా యొక్క ఇంద్రియ రూపంలో, ఇంద్రియంలో నుంచి, మార్గంలో నుంచి నువ్వు వచ్చి అప్పుడు నాకు కుమారుడు అయి శుక్రుడు అని పేరుతో నువ్వు పిలువబడతామని ముందుగానే చెప్పాడు అప్పుడు ఆయన. ఇంకా నీకు మరొక వరం ఇస్తున్నానయ్యా, నేను చాలా రహస్యంగా ఉంచాను, బ్రహ్మ విష్ణు మొదలైన వాళ్ళకు కూడా ఇంతవరకు చెప్పలేదు, రహస్యంగా ఉంచాను. మృత సంజీవిని అనే విద్య ఉన్నది, అది చాలా నిర్మలమైనది. నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు కాబట్టి నేను తపస్సు చేసి ఆ మృత సంజీవిని విద్యను నిర్మించాను, నేను ఆ విద్యను నేను కనుగొన్నాను, ద్రష్టను నేను, నీవున్నదే, నీకు ఆ మంత్రరూపమైనటువంటి ఆ విద్యను నీకు ఇస్తున్నాను, నువ్వు మహా పవిత్రుడివి, నీకు ఆ యోగ్యత ఉన్నది ఆ విద్య తీసుకోవడానికి, ఓ తపోనిధి అని చెప్పి నువ్వు ఈ ఎవరెవరి పేరును ఉచ్చరించి ఈ మంత్రాన్ని చదువుతారో, ఆవర్తన చేస్తావో, ఆ విద్యా ప్రభావం చేత వాళ్ళు మరణించినప్పటికీ నీ బ్రతుకుతారు. అత్యర్కమత్యాగ్ని చతే తేతేజో వ్యోమ్ని అతితారకం దేదీప్యమానం భవిత, గ్రహాణం ప్రవరో, గ్రహములలో నువ్వు శ్రేష్ఠుడు అవుతావు, నీ తేజస్సు సూర్యుని తేజస్సు కంటే కూడా చాలా ఎక్కువగా ప్రకాశంగా ఉంటూ ఉంటుంది. నిన్ను యాత్ర చేసేటప్పుట సూర్య ఆ శుక్రుడు యొక్క ఉదయం నక్షత్రం అయినప్పుడు చేయకూడదుట, వాళ్ళకి ఏమవుతుంది, ఆయన దృష్టి కనుక పడినట్లయితే కోరికలు నెరవేరవయ్యా. నీ యొక్క ఉదయంలోనే వివాహ ముహూర్తం పెట్టినప్పుడు ఆ శుక్రుడి యొక్క ఉదయం ఉంటే అప్పుడు మాత్రం చక్కగా వివాహాదులన్నీ జరుగుతుంటాయి. అందువల్ల సర్వాణి ధర్మకార్యాణి ఫలవంతి చంద్రుడామి, శుక్రుడు సరైన స్థానంలో ఉంటే అన్ని ధర్మకార్యాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అన్ని తిథులు కూడా అవి సరిగా లేకపోయినప్పటికీ మంచిగా రోజులు కాకపోయినా శుక్ర సంయోగం కనుక ఉన్నట్లయితే, సరైన స్థానంలో శుక్రుడు ఉంటే అవన్నీ కూడా శుభమునే ఇస్తూ ఉంటాయి. నీ యొక్క భక్తులు ఉన్నదే వాళ్ళు మంచి వీర్యవంతులవుతూ ఉంటారు, వాళ్ళు సంతానవంతులవుతూ ఉంటారు. త్వయేదం స్థాపితం లింగం శుక్రేశమితి సంజ్ఞితం, నీవు స్థాపించిన లింగం శుక్రేశ్వరుడనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఈ లింగమును ఎవరైతే ఏ మనుషులైతే అర్చిస్తారో వాళ్ళు సిద్ధి అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం కూడా నక్తవ్రత పరాయణులై, అంటే రాత్రిపూట భోజనం చేస్తూ అన్నమాట, ఆ రోజు శుక్రకూపంలో స్నానం చేసి అక్కడే దేవర్షి పితృతర్పణాలు చేసి శుక్రేశ్వరుని గనక అర్పించినట్లయితే ఎటువంటి ఫలం వస్తుందో నేను చెబుతున్నాను వినవన్న, పుత్ర సంతానం కలుగుతుందండి సంతానం లేని వాళ్ళకి. ఇదివరకు ఒక లింగం చెప్పుకున్నాం, ఆత్మావిరేశ్వర లింగం, కాశీలో పుత్ర సంతానం కలగాలంటే సేవించదగిన లింగాలు. అమంజ శుక్రాస్తే మత్యా, పురుషులకు అసలే సంతానం కలిగే యోగ్యత లేనటువంటి వీర్యం కలిగినటువంటి వారైనప్పటికీ వాళ్ళంతా అతిరేతస్కులై పుత్రవంతులు అవుతారయ్యా, పుంస్త సౌభాగ్యం కలుగుతుంది వాళ్లకు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ లింగమును సేవించడం వల్ల విఘ్నములు లేకుండా హాయిగా కాశీలో ఉండగలుగుతారు అని ఈ రకంగా వరములిచ్చి ఆ శుక్రేశ్వర లింగంలోనే ఆయన కాస్త అంతర్ధానం చెందారు. శుక్రేశ్వరుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శుక్రలోకంలో నివసిస్తూ ఉంటారు. ఇది విశ్వేశ్వరుడికి దక్షిణంగా ఈ శుక్రేశ్వరుడు ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాము, విశ్వేశ్వరుడికి దక్షిణంగా అమ్మవారి మందిరం ఉన్నది అన్నపూర్ణాదేవి, అక్కడ కుబేరేశ్వరుడు. ఆ కుబేరేశ్వరుడు అదే మందిరం తర్వాత మళ్ళీ ఇంకా కాస్త అవతలకి వెళ్తే ఆ మందిరం దాటి పక్కనే ఆ వెనక వైపు వెళ్తే శుక్రేశ్వరుడు, శుక్రకూపం ఉంటూ ఉంటాయి. దాని దర్శన మాత్రం చేతనే శుక్రలోకానికి వెళ్ళిపోతారు. ఇది శుక్రలోకమునకు సంబంధించిన కథ అని గణములు వివరించారు. ఇది స్కందపురాణే కాశీఖండే శుక్రలోక వర్ణన నామ షోడశోధ్యాయ అథ సప్తదశోధ్యాయ. ఆ తర్వాత నీ కథ, నువ్వు కథలు చెబుతుంటే ఆ అమృతాన్ని ఈ చెవులనే పాత్రలతో తాగుతున్నావయ్యా, మాకు ఇంకా తృప్తి చెందట్లేదు. సరే, ఆ కుజుడున్నాడే మంగళుడు అంటాం, అంగారకుడు, ఆయన చరిత్ర కూడా కాస్త మాకు చెప్పు, ఆయన ఉత్పత్తిని గురించి అని చెప్పి చెబుతున్నారండి. దక్షిణ కుమార్తె సతీదేవిని వివాహం అడ్డాడు రుద్రుడు. దక్షయజ్ఞంలో సతీదేవి శరీరం చాలించింది. ఆయన చాలా ఆ విరహంతో వెళ్ళిపోయి హిమా కైలాసంలో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆ సందర్భంలో అతనికి ఈ నొసటి నుండి పాలస్థలము నుండి ఒక చెమట బిందు, స్వేద బిందు క్రిందబడిందండి. స్నేహ సంబంధి తతకుమార సంజజ్ఞే లోహితాంగో మహీతల, స్వేద బిందు భూమి మీద పడేటప్పటికి ఒక పిల్లవాడు ఆవిర్భవించేశాడు. ఆ పిల్లవాడుగా మారిపోయింది. ఆయన లోహితాంగుడు, ఆయన శరీరం బాగా తేజస్సుగా ఎర్రగా ఉంది కాబట్టి లోహితం అంటే ఎరుపు, అందువల్ల లోహితాంగుడనే ఒక పేరండి ఆయనకి. ఆ తర్వాతనే భూదేవి ఉపమాతగా ఆ పిల్లవాడిని పెంచింది భూమి మీద పడిన తర్వాత. అందుకల్ల అతనికి మాహేయ అని పేరు వచ్చింది. మహి అంటే భూమి,
మహి యొక్క కుమారుడు కాబట్టి మాహియ. మనం కుజుడు అంటున్నాం, కు అంటే భూమి, జ అంటే పుట్టింది, అందువల్ల భూమి నుండి పుట్టింది కాబట్టి కుజ అని కూడా ఆయనకు పేరు వచ్చింది. ఖ్యాతిం పరామే ఏషగత సదా. తర్వాత ఈయన గారు తపస్సు చేశాడండి, ఎక్కడ వారాణసిలో తపస్సు చేశాడు. ఈయన కూడా వచ్చి మళ్ళీ ఇందాక శుక్రుడు గ్రహత్వాన్ని పొందాడని చెప్పుకున్నాం. ఎక్కడ అసి వరుణానది నదులు ఎక్కడైతే దివ్యమైనటువంటి నదులు ఉన్నాయో, ఎక్కడైతే ఉత్తరవాహిని గంగ ఉన్నదో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో లోక హితం కొరకు, అక్కడ ఎక్కడైతే విశ్వేశ్వరుడు సర్వగోపి విశ్వేశో ఎత్ర నిత్యం ప్రకాశతే, ఆయన సర్వత్రా ఉన్నవాడైనా నిత్యము ఎక్కడైతే అధికంగా ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాడో, ముక్తయే సర్వ జంతూనాం కాలోజ్జిత స్వవర్ష్మణం. వర్ష్మ అంటే దేహం, ఆయువు తీరి శరీరం విడిచినటువంటి వాళ్లకు ఈ సంసార బంధముల నుంచి ముక్తిని కలుగ చేస్తూ ఉంటాడు ఆ విశ్వేశ్వరుడు. అమృతం హి భవత్యేవ మృతాయత్ర శరీరిణ. ఎక్కడ మరణిస్తే వాళ్ళు అమృతత్వాన్ని కైవల్యాన్ని పొందుతారో, అనుగ్రహం సమాసాధ్య పరం, విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల అలాంటి కైవల్యాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పి చివరిలో హా అని పదం వాడాడు. ఆశ్చర్యకరంగా ఇంకెక్కడా లేదు అని ఆ కవి వ్యాసుల వారి మెచ్చుకుంటున్నాడు అనమాట. విశ్వేశ్వరస్య హా అని, హా ఎందుకు చాన్లా హా అన్నాడు అనమాట. అంత ఆశ్చర్యకరంగా ఆయన అంటూ ఉన్నాడు. అపునర్భవ దేహాస్తే ఏ అవిముక్తే తనుజ్జయ. ఎన్నిసార్లు చెబుతున్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడండి. రోజు గుర్తు చేసినా కూడా మనకు గుర్తుండదు, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. అందుకని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, అవిముక్తంలో శరీరం త్యజించిన వాళ్లకు మళ్ళీ తిరిగి జన్మ ఉండదయ్యా. సాంఖ్యయోగం అని ఉన్నది, అందులో ఏమిటంటే ఆత్మ అనాత్మ యొక్క విచారం చేసి పరమాత్మ యొక్క స్వరూపం తనేమిటో తెలుసుకుంటాడు, అది సాంఖ్యయోగం. మామూలుగా అష్టాంగ యోగం ఉన్నది, అనేక వ్రతాదులు ఉన్నాయి, వీటి వల్ల రానటువంటి మోక్షం అక్కడ ప్రాప్తిస్తుంది. అక్కడికి వెళ్ళి ఈ లోహితాంగుడు తన పేరుతో లింగాన్ని స్థాపించి ఆ లింగం పేరు అంగారకేశ్వరుడు లేదా మంగళేశ్వరుడు కుజేశ్వరుడు ఎలాగైనా అనొచ్చు. పంచముద్రాపీఠం చాలా గొప్పదని చెప్పుకున్నాం. ఆత్మావిరేశ్వరుడు ఉన్నాడు, అక్కడే బుధుడు తపస్సు చేసి లింగాన్ని స్థాపించాడు. బుధేశ్వరుడు ఉన్నాడని చెప్పి చెప్పుకున్నాం, అక్కడ తపస్సు చేశాడండి బుధేశ్వరుడు. పక్కనే ఇద్దరు పక్క పక్కనే ఉన్నాయి ఈ రెండు లింగాలు. జలదంగార తేజో యావత్తస్య. ఎలా ఉందిటంటే అగ్ని వచ్చేసి మంటలు వచ్చేసినాయి అన్నమాట, అంగారంలాగా తేజస్సు శరీరంలో నుంచి వచ్చేసినాయిట. వినిరి చేయవు అట్ట తపస్సు చేశాడు ఆ మహానుభావుడు అక్కడ. అప్పటి నుంచి ఆయనకు అంగారకుడు అని ఇంకా పేరు వచ్చిందండి. అగ్నిలాగా తపస్సు చేసేటప్పటికి ఆ తేజస్సు మంటలు వచ్చినాయి కాబట్టి అంగారకుడు అనే పేరు కూడా వచ్చింది. తస్య తుష్టో మహాదేవో, సంతోషించాడు ఆ పరమేశ్వరుడు మహాదేవుడు. గ్రహాధిపత్యం ఇచ్చేసాడండి ఆయనకు, గ్రహాధిపత్యం ఇచ్చేసాడు ఈ భౌమేయుడికి కూడా, అదే కుజుడికి కూడా ఇచ్చేసాడు. ఈయన ఎప్పుడు యాత్ర చేయాలంటే ఇట్లా రోజు ఏదో ఒక యాత్ర ఉంటుందండి కాశీలో, ఆ యాత్రలు చేస్తూ ఉండాలి. కొన్ని కొన్ని మనకు తెలియవు, కొన్ని కొన్ని తెలుసు కొంతవరకు. కాశీలో ఉన్నవాళ్ళు సాధ్యమైనంతవరకు ఎవరికి వాళ్ళు రిక్షా చేసుకొని ఆటో చేసుకొని వెళ్ళి చూసొస్తూ ఉంటారు. అంటే కొన్ని చోట్లకు ఆటోలు వెళ్ళవు, సందులు చిన్నవిగా ఉంటూ ఉంటాయి. అంగారక చతుర్థి వస్తే చేయాలండి, అంటే చవితి మంగళవారం వచ్చిన రోజు అక్కడ చేయాలి. ఎట్లా, ఉత్తరవాహినిలో స్నానం చేయాలి, తర్వాతనే అభ్యర్థ్య అంగారకేశానం, అంగారకేశ్వరుడికి పూజించి నమస్కారం చేస్తే వాళ్ళు నిజంగా నరులలో ఉత్తములయ్యా, వాళ్ళకి ఏ విధమైన గ్రహపీడలు ఉండదు కదా. ఇప్పటికి కూడా అంగారకేన సంయుక్త చతుర్థి లభ్యతేది. మంగళవారము చతుర్థి కనుక వచ్చినట్లయితే అది ఎంత గొప్ప పర్వదినం అంటే సూర్య గ్రహణంతో సమానం అంటండి. గ్రహణం చాలా గొప్ప రోజు కదా, జపాలకు తపాలకి పూజలకి ఆ గ్రహణంతో సమానం అని చెప్పి చెబుతున్నాడు అని కాలజ్ఞులైన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆనాడు దానం చేసినా హోమం చేసినా జపం చేసినా కూడా అక్షయ ఏంటండి చతుర్థి మంగళవారం కనుక వచ్చినట్లయితే. అందువల్లనే సవితి మంగళవారం వచ్చితే ఆ యోగమునందు శ్రార్థం చేసినా పితృకర్మ చేసినా కూడా చాలా గొప్పది అండి. తేషాం పితృగుణం భవిత తృప్తి ద్వాదశ వార్షికి. ఆనాడు శ్రార్థం చేస్తే పిండ ప్రదానం 12 సంవత్సరాల వరకు పితృదేవతలకు తృప్తి ఉంటుందండి. అంగారక చతుర్థ్యాంతం ఎందువల్ల ఇంత గొప్పతనం వచ్చిందయ్యా అంటే, అంగారక చతుర్థి నాడు మంగళవారము చతుర్థి రోజున గణపతి పుట్టాడండి మనకు. పంచాయతన దేవతల్లో ఒకడైనటువంటి పరమేశ్వరుని కుమారుడు పార్వతీపుత్రుడు పార్వతీ నందనుడు పుట్టాడు. గణపతి పుట్టినందువల్ల ఆ రోజుకి అంత గొప్పతనం వచ్చింది అండి.
అతయేవతు తత్పర్వం ప్రోక్తం పుణ్యసమృద్ధయే. గణపతి పుట్టినరోజు కాబట్టే ఆ రోజుకు అంత పవిత్రత గొప్పతనం వచ్చింది అని చెప్పి చెప్పారు. ఆ రోజు ఎలా చేయాలయా చెబుతున్నాడు ఎవరిని, ఈ కుజేశ్వరుణ్ణి. ఏకభక్త వ్రతం చేయాలట. ఏకభక్త వ్రతం అంటే కాలమాధవీయంలో ఉంది. దినార్థ సమయే తీతే భుజ్యతే నియమేన యతు. దినార్థం అంటే 12 గంటలు ఆ తర్వాత అన్నమాట. అది గడిచిన తర్వాత మనం భోజనం చేస్తాం, 3 గంటలకో 4 గంటలకో అన్నమాట. అట్లా మళ్ళీ రాత్రి చేయం. ఆ రకంగా ఏకభక్తం ఉండి చేయాలి. ఏకభక్తమిది ప్రోక్తం అతస్తధ్యాధి వై ఈ వై వైహి అని చెప్పి కాలమాధవీయంలో చెప్పి ఉంది. ఏకభక్త వ్రతులై అక్కడ ఆ రోజు తండ్రి వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది అది చెబుతున్నాడు. ఆ రోజు వినాయకుడు పుట్టాడు, మంగళవారము చతుర్థి వస్తే వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదని ఇందాక నేను చదివాను. అక్కడ గణపతిని వస్తూ వస్తూ మరి ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలిగా ముందు ఆయనకు నమస్కారం చేసి రావాలి. ఆయనకు నమస్కారం చేయకపోతే ఈ కార్యక్రమం సక్రమంగా జరగదు. మనం అక్కడ రాసి ఉన్నది ప్రతి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఇక్కడ వినాయకుడికి పంచామృత అభిషేకం చేస్తున్నారు. మరి కాశీగంలో వినకముందే ప్రారంభించారు ఈ యాజమాన్యం వారు. మరి స్వామివారి గురుదేవుల యొక్క అనుగ్రహ విశేషం. వాళ్ళకు సంబంధించినటువంటి మందిరాలన్నీ ఇలాగే ఉంటుంటాయి. పీఠాధిపతుల యొక్క మందిరాలన్నీ కూడా ఏకభక్తవతి తత్ర సంపూజ్య గణనాయకం కించిత్ దత్వా తముద్దిశ్య న విఘ్నైరభూయతే. ఏమాత్రం కొంచెం దానం చేసినా సరేటండి ఇంకా విఘ్నాలు కలగోట అంగారక చతుర్థి నాడు. అంగారకేశ్వర భక్తాయే వారాణస్యాం నరోత్తమాః. వారాణసిలో అంగారకుని భక్తులు ఎవరైతే ఉన్నారో తే అస్మిన్, వాళ్ళందరూ కూడా ఈ అంగారక లోకంలో ఉంటూ ఉంటారండి. ఆ తర్వాత కస్టిల వారు చెబుతున్నాడు, ఇంతేమిటయ్యా మరొక పట్టణం వచ్చింది చాలా బాగా ఉంది, ఏమిటయ్యా ఈ లోకము అని చెప్పి అడిగాడు. చెబుతూ ఉన్నారు గణములన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా ఆయన బ్రహ్మగారి మానసపుత్రులు ఉన్నారు, మరీచి అని అత్రి అని అంగిరసుడని పులహుడని పులస్థుడని క్రతువు వశిష్ఠుడు వీళ్ళంతా కూడా బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళలో అంగిరసుని యొక్క కుమారుడయ్యా ఆంగిరసుడు అని అంటూ ఉంటాం. ఆయనే మనం బృహస్పతి అంటున్నాం, దేవగురు అన్నమాట ఆయన పేరు. బృహస్పతి అంటున్నాం, ఇంకా పేర్లు తర్వాత వచ్చినాయి, మొదట్లో లేవు. మొదట్లో అతనికి ఆంగిరసుడు అని పేరు. ఆయన చాలా దేవతల్లో చాలా శ్రేష్ఠుడయ్యా, మంచి శాంత స్వభావం గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, క్రోధం జయించినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, నిర్మలమైనటువంటి హృదయం గలవాడు, భావములు గలవాడు, వేదార్థ తత్వజ్ఞుడు, కళల యందు నేర్పడు, నిర్మలమైనటువంటి మనస్సు గలవాడు, శాస్త్రములని చివరిదాకా చదివినటువంటి వాడు, హితం ఉపదేశించేటువంటి వాడు. తర్వాత నీతిజ్ఞుడు అండి. శుక్రనీతి ఉన్నది, బృహస్పతి నీతి ఉన్నది, నీతి శాస్త్రాలు రెండూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇద్దరు నీతి శాస్త్రాల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, గ్రంథాలు రచించిన వాళ్ళు. అందరికీ హితం ఉపదేశించేవాడు, రూపవంతుడు, శీల సంపన్నుడు, గుణవంతుడు, దేశకాలములు తెలిసినవాడు, లక్షణములు కలిగినటువంటి వాడు. వాళ్ళ గురువుగారి ఎందు మంచి వాత్సల్యం గలవాడు, అది కూడా ఉండాలి, గురుభక్తి కూడా ఉండాలి. తతాప తాపసీం వృత్తిం కాశ్యాం సమహతీం దదతు మహల్లింగం ప్రతిష్టాప్య శాంభవం పరిభావన భూరిభావన. కాశీలో మహల్లింగం అని, మహతోభూతశ్చ లింగం మహల్లింగం అని. మహతోభూతం అంటే పరమేశ్వరుడు విశ్వనాథుడు ఆయన యొక్క లింగం అని, శివలింగం అని అర్థం అన్నమాట. మహల్లింగం అంటే గొప్ప లింగం అని ఒక అర్థం. మహతోభూతస్య లింగం మహల్లింగం, దాన్ని సింహుకు శివునికి సంబంధించిన ఒక లింగాన్ని స్థాపించాడు. అది ఇందాక మనం సింధియా ఘాట్లో ఆత్మావిరేశ్వర మందిరం ఉన్నాం, అక్కడే బుధేశ్వరుడు మంగళేశ్వరుడు ఉంటాం. ఈ ఆత్మావిరేశ్వర మందిరానికి ఎదురుగుండానే ఉంటుంది బృహస్పతీశ్వర మందిరం. 10,000 సంవత్సరాలు ఆయన అక్కడ తపస్సు చేశాడండి, దివ్య తేజస్సుతో మహాతపస్సు చేశాడు పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు. విశ్వభావనుడు ఆయన ప్రత్యక్షమైనాడు ఆ లింగము నుండే. నీకు ప్రసన్నుడనైనాను వరం కోరుకోవన్నాడు. ఆయన మళ్ళీ స్తోత్రం చేయడం ప్రారంభించాడు. జయశంకర శాంత శశంకరుచే రుచిరార్ధద సర్వద సర్వసుచే. బృహస్పతి కదండి, రచన కూడా చాలా బాగుంటుంది. శంకరాచార్యుల రచనలాగా స్తోత్రాలుంటాయి. శుచిదత్త గృహీద మహోపహృతే హృతభక్త జనోద్ధత తాపతతే తతసర్వ హృదంబర వరదనతే నతవజిన మహావన దాహకృతే కృత వివిధ చరిత్ర తను సుతనో తను విశిఖ విశోషణ ధైర్యనిధే నిధనాది వివర్జిత కృతి విహిత మనోరథ పన్నగ భృత్ నగభర్తృ సుతార్పిత వామవపు స్వవపు పరిపూరిత సర్వజగత్ త్రిజగన్మయ రూప విరూప సుదృక్ దృగ్ దృగుదంచన కుంచన కృతభూత భుక్ భవభూతభతే ప్రమదైకపతే పతితేష్వపి దత్తకరం ప్రసృతే ప్రసృతాఖిలభూత భూభూతల సంవరణ ప్రణవధ్వని సౌధ సుధం సుధర ధరరాజకుమారికయా పరయా పరితః పరితృష్ట నతోస్మి శివ శివదేవ కిరీశ మహీశ విభో విభవప్రద గిరీశ శివేశ మృడ మృడ మృడయోడుప మృడయోడుపతిధ్వజ ధ్వజగత్రితయం కృతయంత్రణ భక్తి విధాన కృతం నకృతాంతత ఏవ విభేమిహర ప్రహరాసు మహాఘమమౌఘమతే నమతాంతరమన్యద వైమి శివం శివపాదనతే ప్రణతోస్మి తతః వితతేత్ర జగత్యఖిల అఖిలేఘహరం హరితోష హరతోషణమేవ పరం గుణవత్ గుణహీనమహీన మహావలయం ప్రళయాంతకమీశన తోస్మి తతః అని చక్కని దివ్యమైన పదజాలంతో ఆయన నమస్కారం చేశారు. సంగ్రహంగా చెప్పుకున్నాం, ఓ శంకర, ఓ శాంతుడా, ఓ చంద్రుని వంటి కాంతి గలవాడా, మనోరథములన్నీ తీర్చేటువంటి వాడా, సర్వ పురుషార్థ స్వరూపుడా, సర్వ పురుషార్థములను ఇచ్చేటువంటి వాడా, అన్నిటినీ పవిత్రం చేయనటువంటి ఓ మహానుభావుడా, ఇందాక చెప్పుకున్నట్లే పవిత్రమైన జనము ఇచ్చేటువంటి మహాపూజలను నైవేద్యములను స్వీకరించినటువంటి వాడా, భక్తగణమునకు సంతాపమును పోగొట్టినటువంటి వాడా, నీకు జయమవుగాక అంటున్నాడు. ఎవరైతే వరం ఇస్తారో వరము కోరుకుండే వాళ్ళందరి చేత నమస్కరింపబడేటువంటి వాడా, అందరి యొక్క హృదయాకాశంలో ఉంటూ ఉంటాడు ఆయన. ఈ హృదయాకాశంలో ఈ గుహలో ఉంటూ ఉంటాడు, హృదయ గుహలో ఉంటూ సర్వవ్యాపకంగా ఉంటూ ఉండేటువంటి వాడా. ఎవరైతే నమస్కారం చేస్తూ ఉంటారో వాళ్ళందరి యొక్క పాపములనే మహా వనాలన్నిటినీ అడవులన్నిటినీ కూడా నరికి వారేసేవాడు, దహించేటువంటి వాడా, దివ్యమైన చరిత్ర కలిగినటువంటి శరీరం గల చరిత్రమయమైనటువంటి వివిధ చరిత్రమయమైనటువంటి శరీరం గలవాడా, అన్ని శరీరములు ఆయనేను అని భావన అన్నమాట. వాటి అన్నింటికి సంబంధించినటువంటి ఓ కర్త, సుందరమైనటువంటి శరీరం ధరించిన వాడా, ఓ ధైర్యనిధి, నువ్వు మన్మధుణ్ణి సంహరించినటువంటి వాడివి, నీకు జయము అన్నారు. నీకు నిధనం సావు లేదు, తర్వాత ఆది లేదు, నిధనము లేదు నీకు. అలాగే నిన్ను ఎవరైతే పండితులు నమస్కరిస్తారో కోరికలతో వాళ్ళందరి యొక్క కోరికలను తీర్చేటువంటి వాడవయ్యా. సర్పములను ధరిస్తూ ఉంటావు ఆభరణాలుగా నువ్వు. పార్వతీదేవి యొక్క నీ వామ శరీరం ఆమెకు సమర్పించి చేశావు. అలాంటి అష్టమూర్తి స్వరూపంలో నువ్వు ఉంటూ ఉంటావయ్యా, అలాంటి నీకు నమస్కారము, నీకు జయమవుగాక. ఈ జగము విశ్వమంతా నువ్వే, నువ్వు విశ్వస్వరూపుడు అయ్యా. అయినప్పటికీ నేను అసలు రూపము లేనటువంటి వాడివి, సుందరమైన నేత్రములు కలిగినటువంటి వాడివి. నీవు నేత్రములు తెలిస్తే చాలు, ఆ ప్రళయాగ్ని ఏర్పడి లయం అయిపోతూ ఉంటుందయ్యా. నువ్వు సర్వప్రాణులకు ప్రభువి, నువ్వు ప్రమదలకు ప్రధానమైనటువంటి ప్రభువు. నువ్వు గనక పతితులైన వాళ్ళందరికీ కూడా నువ్వే హస్తావలంబం, ఆ చెయ్యి ఇస్తూ ఉంటావు. కరావలంబం, దేహి కరావలంబం అన్నట్లు నువ్వంతా కూడా చెయ్యి ఇచ్చి ఉద్ధరిస్తూ ఉంటావయ్యా, చేతినిచ్చి. నువ్వు సకల భూతములమంతా కూడా వ్యాపించినటువంటి వాడివి. ప్రణవధ్వని ఉన్నదే, ఓంకారధ్వని నీ యొక్క ఆశ్రయమయ్యా. నువ్వు ఓంకారంలో నువ్వు ఉంటూ ఉంటావు. నువ్వు చంద్రశేఖరుడివి, నువ్వు చిద్రూపుడు, చిద్రూపయ్య అయినటువంటి పార్వతీదేవితో కూడిన ఉంటావు. ఆమె నిన్ను సంతోష పెడుతూ ఉంటుంది. కళ్యాణ స్వరూపుడివి, నీకు అలాంటి నమస్కారం. ఓ శివ, ఓ దేవ, ఓ గిరీశ, ఓ మహేశ్వర, ఓ విభో ఐశ్వర్యమునిచ్చేవాడా, ఈ కైలాస పర్వతమునందు సేనించేవాడా, ఓ పార్వతి అందరికీ సంతోషం కలి మృడా అనే నామంతో ప్రఖ్యాతి చెందినటువంటి వాడా, భక్తులందరికీ కూడా కామక్రోధాదులనందరినీ నియమించేటువంటి వాడా, నియంత్రించేటువంటి వాడా, చంద్రుని ధరించినటువంటి వాడా, త్రైలోక్యమును కూడా సుఖం కలుగజేసేటువంటి వాడా, నీకు నమస్కారము, నీకు జయమవుగాక. నువ్వు అమోఘమైనటువంటి వ్యర్థంగాని బుద్ధి గలవాడు. నిన్ను నమ్ముకున్న వాళ్లకు యమరాజు వల్ల భయం ఉండదు. నువ్వు నా పాపములన్నిటినీ తొందరగా నువ్వు హరించేసేయి. నీకు నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని గురించి నమస్కారం చేయవలసినటువంటి అవసరం ఉండదయ్యా. అటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నువ్వు సకల బ్రహ్మాండంలో కూడా శివుణ్ణి సంతోషపెట్టడమే పాపనాశకమైంది, అదే ముఖ్యమైనటువంటి గుణము. నువ్వు నిర్గుణమైనటువంటి ఈశ్వరుడివి. ఆ నాగరాజు నీ మహాకంకణంగా నువ్వు హస్తమునందు ధరించి ఉంటావు.
ప్రళయకాలంలో సర్వసంహారం చేస్తూ ఉంటావు, అటువంటి నీకు జయమవుగాక, నమస్కారం అవుగాక అని చెప్పి ఈ రకంగా ఆంజిరసుని కుమారుడైనటువంటి ఆంజిరసుడు స్తోత్రం చేశాడండి. స్తోత్రం చేసేటప్పటికీ సంతోషించాడు మహాదేవుడు. సంతోషించి అంటున్నాడు, బృహతా తపసానేన బృహతాంపతిరేధ్యహో. నువ్వు బృహత్ అంటే గొప్ప అని అర్థం అండి. గొప్ప తపస్సు చేశావు కాబట్టి నువ్వు బృహతాం పతివి అవుతావన్నాడు. బృహతాం అంటే గొప్పవారికే, అంటే ఇంద్రాదులకు కూడా పతివి అవుతావు, అంటే ఇంద్రాదులకు గురువు అవుతావు. అందువల్ల ఆయనకు బృహస్పతి అని పేరు వచ్చింది. ఆంగిరసుడు కుమారుడు కాబట్టి ఆంగిరసుడు. బృహతాం పతి బృహస్పతి అనే నామధేయం వచ్చింది, పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇంద్రాది దేవతలకు కూడా నువ్వు గురువు అవుతావు అని. అస్మాత్ లింగార్చనాత్ నిత్యం జీవభూతేష్. నా లింగమును నువ్వు పూజించావు కాబట్టి నా జీవుడివి నువ్వు, నాకు జీవుడు లాంటి వాడివి, అందువల్ల నీవు జీవ అనే పేరుతో పిలువబడతావు అని. బృహస్పతికి జీవ అని కూడా పేరున్నది. అతో జీవ ఇది ఖ్యాతి త్రిషిలోకేషు యాస్యసి. నువ్వు, నేను అసలు ఏ ప్రపంచము లేనటువంటి వాడిని నేను, ఈ అప్రపంచం ప్రపంచరహితుడైనటువంటి నన్ను వాక్ప్రపంచంతో సంతోషపెట్టావయ్యా. స్తృతించి వాక్ప్రపంచంతో, కమ్మని సుకుమారమైన పద గుంభనంతో కూడిన వాక్ప్రపంచంతో నన్ను సంతోషపెట్టావు కాబట్టి నువ్వు వాచాంపతి వాచస్పతి అనే పేరుతో పిలువబడతావు అన్నాడు. గురువుకి ఇన్ని పేర్లు వచ్చినాయండి. దేవతల గురువు కాబట్టి గురువు, వాక్కులకు వాక్ప్రపంచానికి పతి కాబట్టి వాచస్పతి, ఇలా ఇన్ని రకాల పేర్లు వచ్చినాయి. జీవ అని పేరు శివుడికి ఇచ్చాడు, ఆ పేర్లన్నీ కూడా. బృహస్పతి అని పేరు. ఈ స్తోత్రం కనుక చదివినట్లయితే పరమేశ్వరుడు చెబుతున్నాడు, చక్కటి వాక్కు వస్తుంది అండి. తస్యస్యాత్ సంస్కృతవాణి, పరిశుద్ధమైనటువంటి వాక్కు వస్తూ ఉంటుంది. త్రిభీర్ వర్షై, ఎన్ని సంవత్సరాలు చదవాలంటే 3 సంవత్సరాలు, 3 కాలములైంది ఈ స్తోత్రం చదివితే వాడికి విద్యాబుద్ధులు బాగా వస్తాయి. సముత్పన్నే మహాకార్యే నసబుద్ధ్యా ప్రహి. నువ్వేదన్నా పెద్ద పెద్ద కార్యములు చేయాలనుకుంటే బుద్ధి చెలించడం కానీ ఆ ఆలోచన తట్టకపోవడం కానీ ఉండదు. బుద్ధి సోదంటు రాయిలాగా బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పటిదాశ్యతి అధస్తోత్రం వాయువ్యాఖ్యం దినే దినే. ఈ స్తోత్రం పేరే వాయువ్యాఖ్యం అని పేరు పెట్టారు. దీనికి అనేక అర్థాలు చెప్పారు. ముఖ్యంగా వాయువు ఎంత శీఘ్రంగా పోతుందో అంత శీఘ్రంగా ఫలమిస్తుంది కాబట్టి వాయువ్యము అని ఒక అర్థం చెప్పారు. ఈ స్తోత్రానికి వాయువ్యాఖ్యం అనే స్తోత్రం అయ్యా పేరుతో ఇది ప్రారంభింపబడుతుంది. దీన్ని గనక నియమంగా గనక నీ సన్నిధిలో ఆ బృహస్పతీశ్వర లింగం యొక్క సన్నిధిలో చదివినట్లయితే వాడి యొక్క దుర్వృత్తి అనేటువంటిది అసలు ఉండదయ్యా. అవివేకం అంతా కూడా నశిస్తూ ఉంటుంది. అందువల్ల ఉన్నదే అధస్తోత్రం పఠం జంతుర్జాతు పీడాం గ్రహోద్భవాం. ఈ స్తోత్రం కనుక చదివినట్లయితే గ్రహపీడలు ఉండదు. అందువల్ల తప్పనిసరిగా ఇది ఈ స్తోత్రాన్ని జపించాలి నా యొక్క ముందు, అంటే బృహస్పతీశ్వర లింగం ముందు ఈ స్తోత్రం పఠించాలి. వాళ్ళకి ఏ గ్రహపీడలు ఉండదు. ప్రతిరోజు ఉదయం గనక లేచి మానవుడు గనక చదివినట్లయితే ఎక్కడున్నా సరే ఈ స్తుతిని వాళ్ళ బాధలన్నీ కూడా నేను నివారిస్తూ ఉంటాను. నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగమును ఎవరైతే ప్రయత్నపూర్వకంగా పూజించి ఈ స్తుతిని ఎవరైతే చదువుతారో వాళ్ళ అంది సకల మనోరథాలు వారికి నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రకంగా వరాలు ఇచ్చి మళ్ళీ అంటున్నాడండి, బ్రహ్మగారిని పిలిచి అంటున్నాడు. బ్రహ్మగారిని పిలిపించుకున్నాడు పరమేశ్వరుడు అక్కడికి. విశ్వనాథుడు ఇంద్రాది దేవగణాలందరినీ పిలిపించాడు, యక్ష రాక్షసులందరినీ పిలిపించాడు. అలాగే ఆ వచ్చిన వాళ్ళందరినీ చూచి శివుడు బ్రహ్మగారితో అంటున్నాడు, విధేహి మద్వాఖ్యాతమం వాచస్పతి ముని. ఈ మునిని వాచస్పతిని దేవతలకు గురువుగా అభిషేకించమని ఆయనకు ఆజ్ఞాపించాడండి. గురుం సర్వసురేంద్రాణం పరితై స్వగుణైర్గురుం అభిషించే విధానేన దేవాచార్య పదే ముదే. దేవాచార్యుడిగా ఈయన్ని అభిషేకం చేయవలసిందని బ్రహ్మకు ఆజ్ఞాపించాడు. ఇంద్రాది దేవతలందరినీ పిలిపించి, అతీవ ధిషణాధీశో మమ ప్రీతో భవిష్యతి. బుద్ధికి ప్రభు అధీశుట్టండి బృహస్పతి. అందువల్ల బుద్ధి ఎందు బృహస్పతి అంటాం, ఆ బుద్ధికి అధిపతి అన్నమాట. అందువల్ల ఇతడు ధిషణాధీశుడు అనే పేరుతో కూడా పిలువబడతాడు. ఇతడంటే నాకు చాలా ప్రీతి మహా అనేటప్పటికీ బ్రహ్మదేవుడే మహాప్రసాదం అని ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి వాడే తక్షణమే ఇంద్రాదులందరినీ పిలిపించి, అంగిరసుణ్ణి మొదలైన వాళ్ళ తండ్రిని వాళ్ళందరినీ పిలిపించి, దేవదందువులన్నీ కూడా మ్రోగుతూ ఉండగా గురువుగారికి చక్కగా పూజ చేసి అన్ని నదుల జలములు తెప్పించి దేవాచార్య పదంలో అభిషేకింపజేశారండి. ఆ తర్వాత వశిష్ఠాది మునులందరూ కలిసి అభిషేకం చేశారు. పునరన్యం వరం ప్రాదాత్, మళ్ళీ ఇంకొక వరం ఇచ్చాడండి బృహస్పతికి. ఓ అంగిరస, ఓ ధర్మస్వరూపుడా, దేవతల చేత పూజించేవాడా, వంశమునకు ప్రతిష్ట తెచ్చినటువంటి వాడా, నువ్వు స్థాపించిన లింగం ఉందే,
పూజిస్తే మంచి బుద్ధి బాగా వృద్ధి పొందుతుంది. బృహస్పతీశ్వరలింగం అనే కాశీలో ఇది ప్రఖ్యాతిగా అంచుతుంది. పుష్యమి గురువారం వచ్చిన రోజు పూజించాలండి. గురువు గురువారము పుష్య ఆ రోజు పూజించాలి. లింగమేతత్ సమర్చ్యత్య యత్కరిష్యంతది మనిజా తత్సిద్ధిమధికాస్యతి. వాళ్ళు ఏ కోరికతో గురువారము పుష్యము వచ్చిన రోజును పూజిస్తే ఆ కోరికల్ని వారు పొందుతూ ఉంటారు. ఇది కలియుగంలో చాలా రహస్యంగా ఉంచాలి. ఈ లింగము చూచుట వలననే వాడికి ప్రతిభ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ చంద్రేశ్వరుడికి దక్షిణంగా ఉన్నది, వీరేశ్వరుడికి నైరుతి మూలలో ఉన్నది. ఈ బుద్ధికి అధిపతి అయినటువంటి బృహస్పతిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళంతా కూడా ఈ గురువు యొక్క లోకంలో ఉంటారు. గురువంగన గురువు గారి యొక్క భార్యతో ఎవరైనా సంగమిస్తే ఈ లింగమును గనక 6 నెలలు గనక సేవించినట్లయితే ఆ పాపము నుండి విముక్తులవుతూ ఉంటారు అని చెప్పి అతయే వహి గోప్తవ్యం మహాపాతక. అందుకే ఇది అందరికీ చెప్పవద్దు, ఇది మహాపాతక నాశనమైనటువంటిది. బృహస్పతీశ్వరం లింగం నాఖ్యేయం యస్య కశ్చిదో అందరికీ చెప్పవద్దు ఎవరికి పడితే వాళ్లకు అని వరములు ఇచ్చేసి అంతర్ధానం చెందాడు ఆ పరమేశ్వరుడు. బ్రహ్మగారేమో అందరినీ పిలిపించి అతని కాస్త పట్టాభిషిక్తుని చేసి గురువుగా అంగి నిలిపాడు. ఈ రకంగా గురువు యొక్క వెళ్ళిపోయిందండి గురులోకం కాస్త దాటిపోయింది. తేనతవు తత్ర తాంపురీం ప్రదర్శితు ద్వియేన దిగవర్యాయ గణవు యజస్మతే. ఆ తర్వాత శనైశ్చరలోకం వచ్చింది. శనైశ్చరలోకం ఆ తర్వాత వచ్చింది. ఇది కొద్దిగానే ఎక్కువసేపు పడుతుంది, మనకు 5 నిమిషాలే టైం ఉంది, అది ఎక్కువసేపు పడుతుంది. ఒక చిన్న ఇది ఉన్నది సప్తర్షిలోకం, అది చెప్పుకొని రేపు ఇది చెప్పుకుందాం. ఆ శని లోకం తర్వాత సప్తర్షిలోకం వస్తుందండి, ఇది తొందరగానే అయిపోతుంది మనకు. ఇది ఏ లోకం అని చెప్పి అడిగితే ఇది నాయన సప్తర్షుల లోకం అయ్యా, బ్రహ్మగారి యొక్క మానసపుత్రులైన మరీచి, అత్రి, పులహుడు, పులస్థ్యుడు, క్రతువు, అంగిరసుడు, వశిష్ఠుడు, అలాగే వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానసపుత్రులు. వీళ్ళని సప్తబ్రహ్మలు అంటూ ఉంటారు, ప్రజాపతులు అంటూ ఉంటారు. వీళ్ళల్లో మరీచి యొక్క భార్య సంభూతి అవుతుంది, అత్రి మహర్షి భార్య అనసూయ అవుతుంది, పులహుని భార్య క్షమాదేవి, అలాగే పులస్థ్యుడి భార్య ప్రీతి, క్రతువు యొక్క భార్య సన్నతి, అంగిరసుని యొక్క భార్య స్మృతి, తర్వాత వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి అయ్యా. ఈ వరుసగా 7 గురికి 7 గురు భార్యలు, వీళ్ళంతా సప్తర్షులు అంటారు, సప్తర్షుల పత్నులు అని వీళ్ళని అంటూ ఉంటారయ్యా. వీళ్ళందరూ కూడానే వీళ్ళ తపస్సు వల్లనే ఈ భూమండలమే ఇంత సురక్షితంగా ఉంటూ ఉన్నది. పూర్వకాలంలో బ్రహ్మగారు ఈ లోకములన్నిటినీ ఉత్పన్నం చేయడానికి ముందు వీళ్ళని సృష్టించాడు. ప్రజలందరినీ, రకరకాల ప్రజలందరినీ సృష్టి చేయించమని వీళ్లకు ఆజ్ఞాపించారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సప్తర్షులు బ్రహ్మగారికి నమస్కారం చేసి ఎక్కడైతే ముక్తిప్రని అనుగ్రహించేటువంటి ఆ విశ్వనాథుడు ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ అందరి యొక్క శరీరాలలో ఆత్మస్వరూపుడైనటువంటి ఆ విశ్వనాథుడు అధిష్ఠించి ఉన్నాడో అటువంటి అవిముక్త క్షేత్రానికి ఆ సప్తర్షులు వచ్చి అక్కడ శివలింగములు 7 గురు కూడా వారి వారి పేర్లతో 7 శివలింగాలు స్థాపించి చాలా భక్తియోగంతో భయంకరమైనటువంటి తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు సంతోషించినటువంటి వాడై వాళ్ళందరికీ కూడా ప్రజాపతి పదాలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడండి పరమేశ్వరుడు అక్కడ విశ్వనాథుడు కాశీలోనే. అత్రీశ్వరుడు మొదలైనటువంటి ఈ లింగములను గనుకనే సప్తర్షి మండలంలో ఇవి చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కాశీలో చెబుతున్నాడు. గోకర్ణేశ్వర లింగం అని ఉన్నది, ఆ సరోవరం ఉన్నది, దానికి పడమటగా అత్రీశ్వర లింగం ఉందయ్యా. అక్కడికి కర్కోటక వాపిన ఒకటి ఉన్నది, దానికి దగ్గరలో ఈశాన కోణంలో మరీచి స్థాపించిన కొండ ఉన్నది. అక్కడే భక్తిపూర్వకంగా స్నానం చేసి సూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మరీచీశ్వర లింగం మనం అక్కడ పూజించాలి. అక్కడ ఆ లింగం యొక్క దర్శనం వల్ల మరీచీశ్వరుని కనుక పూజించినట్లయితే ఆ దర్శన మాత్రం చేతనే సూర్యుడు వంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. పులహేశ్వర లింగం అని ఆయన పులహూడు స్థాపించిన ఒక లింగం ఉన్నది. కాశీలో స్వర్గద్వారం అని ఇక మణికర్ణికకు దగ్గరలోనే ఉంటుంది, దానికి పడమరగా అక్కడ ఇది లింగం ఉంటూ ఉంటుంది. పులహేశ్వరుడు, పులస్థేశ్వరుడు ఈ రెండు కూడా అక్కడ ఉంటాయి. దానికి ఎవరు పూజించిన వాళ్ళు ప్రజాపతి ఈ సప్తర్షి లోకంలో ఉంటూ ఉంటారయ్యా. ఇంకా హరికేశవనం అని జంగంబాడికి ఎదురుగుండా ఉండి, హరికేశుడు అంటే దండపాణి, ఆయన తపస్సు చేసినటువంటి చోటు, ఆ సమీపంలో అంటే జంగంబాడి మెయిన్ గేటుకు పక్కన ఉంటుంది. 2 మందిరాలు ఉంటాయి, అందులో ఒక మందిరం ఉండేది. అక్కడ ఆంగిరసేశ్వరుడు అనేటువంటి లింగం ఉన్నది,
దాన్ని కనుక చూసినట్లయితే మనమంతా కూడా తేజోవంతులం అవుతూ ఉంటాం. ఈ సప్తర్షి లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. వరుణానది ఒడ్డులో చాలా వశిష్ఠేశ్వరలింగము, పృథ్వీశ్వర లింగాలు ఉన్నాయి. ఆ లింగములను పూజించినప్పటికీ ఈ సప్తర్షి లోకంలో ఉంటూ ఉంటారయ్యా అని ఈ రకంగా కాశ్యామేతాని లింగాని సేవితాని శుభైషిభి మనోభివాంఛితం దజ్జో ఇహలోకే పరత్రచ. ఈ ఇక్కడ ఈ లింగములు కనుక పూజించినట్లయితే కాశీలో, ఈ లోకంలో, పరలోకంలో కూడా ముక్తిని పొందుతారు. మనమే ఈ సప్తర్షి యాత్రని చేస్తూ ఉంటాం కాశీలో ఉన్నటువంటి వాళ్ళం. పంచమి నాడు చేస్తాం, ఋషి పంచమి కానీ లేదా ఏ పంచమి శుద్ధ శుక్లపక్షంలో పంచమి నాడు కానీ ఓపిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఆయా చోట నాలుగు మూలలో ఉన్నాయండి, ఇవన్నీ తిరగాలి. అన్ని చోట్లకి రిక్షాలు వాహనాలు వెళ్ళవు, కష్టంతో కూడినటువంటి పని ఇవన్నీ కూడా. అయితే కొద్దిగా సప్తర్షుల్లో మార్పు వస్తుంది. ఇదేమో ఆ కల్పంలోవి, మనం ప్రస్తుత కల్పంలో సప్తర్షుల యాత్ర చేస్తూ ఉంటాం. అక్కడ తర్వాతనే ఒక అరుంధతి మహిమను చెబుతూ పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఈ సప్తర్షిలోకాన్ని. శివశర్మన్ మహాభాగ తిష్టతే సాత్ర సుందరి. ఈ సప్తర్షి లోకంలో దివ్య సౌందర్య విరాజితురాలైనటువంటి అరుంధతి ఉంటుందయ్యా. అరుంధతి చాలా పుణ్యాత్మురాలు, పతివ్రత పరాయణురాలు. ఆమె పేరు స్మరిస్తేనే గంగాస్నాన ఫలం వస్తుంది అండి. చూడండి, అరుంధతి మహాపుణ్య పతివ్రత పరాయణ. గంగాస్నానం రోజు వెళ్ళి చేయలేము. అరుంధతి పేరు స్మరిస్తే దారుట గంగాస్నాన ఫలం వస్తుంది. యశా స్మరణ మాత్రేణ గంగాస్నాన ఫలం లభే. విష్ణుదూతలు చెబుతున్నారండి, వాళ్ళ అంతఃపుర విషయాలు చెబుతున్నారు మనకు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు కదా అంతఃపురంలో, వైకుంఠంలో, అక్కడ జరిగే విషయాలు చెబుతున్నారు మనకు విష్ణుదూతలు అరుంధతిని గురించి. అంతఃపుర చరై ద్విత్రై పవిత్రై సహితో విభు. అంతఃపురంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఇంకా ఇద్దరో ముగ్గురు ఆయన యొక్క అనుచరులు అక్కడ ఉంటూ ఉంటారట. ఆ లక్ష్మీదేవితో అంటుంటారట, పాతివ్రత్యం విషయం వచ్చినప్పుడు పతివ్రతలను గురించి ముచ్చటిస్తూ ఆ సమయంలో లక్ష్మీదేవితో విష్ణుమూర్తి అంటుంటారట, పతివ్రతాసు అరుంధత్యా కమలే విమలాశయ యథాస్తి నత్యస్యా కశ్చాస్తు కశ్చాశ్చిత్ కశ్చాచిత్ క్వాపి భామిని. అంత నిర్మలమైన హృదయం కలిగిన, మనస్సు కలిగినటువంటి అరుంధతి లాంటి స్త్రీ పతివ్రతల్లో లేదు అని శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో చెబుతూ ఉంటాడట. ఆమె రూపం ఏమి రూపము, ఆమె శీలము ఎంతటి శీలము, ఆమె సద్వంశం వంశము ఎలాంటిది, నా తత్ కళలలో ఆ కౌశల్యం ఎక్కడ, ఆ భర్తకు శుశ్రూష అంటే సేవ చేయటమని వినటమని కూడా అర్థం ఉండండి, శ్రోతమిచ్చా అని కూడా అర్థం ఉంది. ఆ భర్త చెప్పిన మాట వినటం కానీ, భర్తకు సేవ చేయటం కానీ, ఆ మాధుర్యం, ఆ గాంభీర్యం, ఆ పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని చక్కగా సంతోషపెట్టడం. అరుంధత్యా యథాదేవి తథాన్యాసాం క్వచిత్ ప్రియ. లక్ష్మీదేవితో చెబుతున్నాడు, అమ్మ ఓ లక్ష్మీ, అరుంధతితో సమానమైన వాళ్ళు ఎక్కడా లేరు. ధన్యాస్తా యోషితో లోకే సభాగ్య శుద్ధబుద్ధయ అరుంధత్యా ప్రసంగేయ నామాపి పరిగృహ్యతే. పతివ్రతల్ని గురించి వచ్చినప్పుడు అరుంధతిని గురించి చెప్పుకుంటే చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా ధన్యులు అని విష్ణుమూర్తి వైకుంఠంలో చెప్పినటువంటి మాటలండి ఇవి. అరుంధ యదా పతివ్రతా నాంతు కథాస్మద్భవనే భవేత్ తదా ప్రాథమికీం రేఖాం యేషాం అలంకృతే సతి. ఓ లక్ష్మీ, మన యొక్క అంతఃపురంలో ఎప్పుడైనా పతివ్రతల ప్రస్థానం వస్తే మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది అరుంధతి యొక్క గురించేను అన్నాడు. బ్రవతోరితి సంకథాం తదా. ఈ రకంగా వెళుతూ చెబుతూ ఉండగా విమానం కాస్త దాటి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత రేపు చెన్నైశ్చర లోకం దగ్గర నుంచి చెప్పుకుందాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిస్వరూపాయ శివాయ నమః. జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. ఓ నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనస్తు, గోవధస్య నిషేధోస్తు. ಲೋಕಸ್ಯ ಕಲ್ಯಾಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ.